పొందనాలి సార్. మత్తయి సువార్త 15వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందాం. ఆ సమయమున యెరూషలేము నుండి శాస్త్రులను పరిసయ్యులను యేసునందుకు వచ్చి, నీ శిష్యులు చేతులు కడుక్కునకుండా భోజనము చేయుచున్నారే, వారెందు నిమిత్తము పెద్దల పారంపర్యచారమును అతిక్రమించున్నారని అడిగిరి. థ్యాంక్ యూ సార్. వందనాలు సార్.
ప్రియాంక సిస్టర్ గారు,
అందుకైనా మీరును మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమిస్తున్నారు? తల్లిదండ్రులను గణపరచమనియు తల్లినైనను దూషించవారు తప్పక మరణం పొందవలనని దేవుడు సెలవిచ్చాడు.
ఐజాక్ బ్రదర్,
మీరైతే ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి, నా వలన నీకేది ప్రయోజనమగునో అది దేవార్పితమని చెప్పిన ఎడల అతడు తన తండ్రినైనను తల్లినైనను గణపరచని అక్కర్లేదని చెప్పుచున్నారు. మీరు మీ పారంపర్యాచారం నిమిత్తము దేవుని వాక్యమును నిరర్థకము చేయుచున్నారు.
వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యెషయా మిమ్మల్ని గురించి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పి. థ్యాంక్ యూ బ్రదర్.
11:10-11 వచనాలు క్రాంతి కుమార్ బ్రదర్.
నా ప్రైజ్ లాటన, జన సమూహములను పిలిచి మీరు విని గ్రహించుడి, నోట పడున్నది మనుషుని అపవిత్రపరచదు గాని నోట నుండి వచ్చున్నదియే మనుషుని అపవిత్రపరచునని వారితో చెప్పెను. ప్రైజ్ లాటన.
మాస్టర్ గారు, 11:12-13 వచనాలు.
ప్రైజ్ లాట సార్. అంతటా ఆయన శిష్యులు వచ్చి, పరిసయ్యులు ఆ మాట విని అభ్యంతరపడిదని నీకు తెలియనా అని ఆయనను అడుగగా, ఆయన, పరలోకమందున నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెలగించబడును. ప్రైజ్ లార్డ్ సార్.
14వ వచనం మరి మిస్టర్.
ప్రైజ్ లార్డ్ సార్. వారి జోలికి పోకుడి, వారు గుడ్డివారయ్యుండి గుడ్డివారికి త్రోవ చూపుచున్నారు. గుడ్డివాడు గుడ్డివానికి త్రోవ చూపు నీడల వారిద్దరూ గుంటలో పడుదురు గదా అని. ప్రైజ్ లార్డ్ సార్.
15:16 వచనాలు ఉదయ ప్రతాప్.
సార్ ప్రైజ్ లార్డ్ సార్. అందుకు పేతురు, ఈ ఉపమాన భావం మాకు తెలుపమని ఆయనను అడుగగా, ఆయన, మీరును ఇంతవరకు అవివేకులై ఉన్నారా?
సార్, నోట్లోనికి పోనదంతయు కడుపులో పడి బహిర్భూమిలో విడవబడును గాని నోట నుండి బయటికి వచ్చినవి హృదయంలో నుండి వచ్చును, ఇవే మనుషుని అపవిత్రపరుచునవని మీరు గ్రహింపరా?
దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణులు హృదయంలో నుండి వచ్చును, ఇవే మనిషిని అపవిత్రపరచును గాని చేతులు కడుక్కొనక భోజనము చేయుట మనిషిని అపవిత్రపరచదని చెప్పాను.
చక్కగా మరి మీకు ఇవ్వబడినటువంటి వచనాలను స్పష్టంగా చదివి వినిపించినటువంటి మరి స్టడీ టీం వారందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ఈ రోజు బైబిల్ స్టడీలోకి వెళ్దాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, గొప్ప దేవ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అయ్యా, మీరు మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి ప్రభు మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాం. దేవ, మేము అనుదినం కూడా దీన్ని ధ్యానం చేయడానికి మీరు మాకు ఇచ్చినటువంటి చక్కని ప్లాట్ఫామ్ బట్టి ప్రభు మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాం. ఈ రోజు మీరు మాకు కేటాయించినటువంటి స్టడీ టీంని బట్టి, దేవ పోర్షన్ బట్టి మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాం. దేవ, మా అందరికీ దేవ మరి వాక్యాన్ని ఏ ఉద్దేశంతో మీరు లిఖించారో నేను మీ ఉద్దేశాన్ని ఈ యొక్క డిస్కషన్ ద్వారా సరిగ్గా నేను మేము అర్థం చేసుకోవడానికి, అర్థం చేసుకున్నటువంటి ఆ వాక్యాన్ని కేవలం జ్ఞానాన్ని వృద్ధి చేసుకోవటం మాత్రమే కాకుండా ఆ వాక్యాన్ని మా జీవితాల్లో నాయన మేము అప్లై చేసుకుని వాటి ప్రకారం మేము జీవించడానికి మా అందరికీ చాలా కృపను మీరు మాకు అనుగ్రహించమని ఈ ఉదయకాలము నా ప్రభా మీ సన్నిధిని మా మధ్యకు ఆహ్వానిస్తా ఉన్నాం. మీరు మా మధ్యకు రండి, మాతో నాయన మీ విషయాలు మాకు బోధించి సహాయం దామని వేడుకుంటూ ఈ డిస్కషన్ ఆయన మా అందరికీ మేలుకరంగా దీవెనకరంగా మీ నామానికి మహిమకరంగా మార్చమని సహాయం దామని వేడుకుంటూ మీ కృపను వేడుకుంటూ యేసు నామములో ఇచ్చిన ప్రార్థన సమర్పిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ఒకసారి నిన్న జరిగినటువంటి బైబిల్ స్టడీ యొక్క సారాంశం ఏం జరిగిన కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడతా ఉన్నాను. ప్రధానంగా మొదటి నుంచి మత్తయి సువార్త 15వ అధ్యాయము మొదటి నుంచి 11వ వచనాల వరకు మనం వచనం వెంబడి వచనాన్ని ధ్యానం చేసుకుంటూ వచ్చాము. ప్రధానంగా పెద్దల యొక్క పారంపర్య ఆచారం అంటే ఏంటి అనేటువంటిది డిస్కస్ చేశాము. మరి యేసయ్య జీవించున్నటువంటి కాలంలో శాస్త్రులు పరిసయ్యులు అక్కడ యూదా సమాజం అంతా కూడా ధర్మశాస్త్రానికి దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలకి ధర్మశాస్త్రానికి అదనంగా మనుషుల ద్వారా ఏర్పాటు చేసిన కొన్ని ఆచారాలు ఎంతగా అంటే వాక్యాన్ని లేకుంటే ధర్మశాస్త్రాన్ని ఆజ్ఞలను పక్కన పెట్టి మరి ఈ యొక్క ఆచారాలకి అధిక ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళు మరి ఉంటున్నట్లుగా అది మనం చూస్తా ఉన్నాం. అదే విషయాన్ని ఈ ఆచారాలు ఎందుకు వీళ్ళు పాటించట్లేదు అని యేసయ్యని శిష్యులు ఇలా పాటించట్లేదని యేసయ్యని క్వశ్చన్ చేసేలాగా మరి ఆ పరిస్థితిలో ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. దానికి యేసుక్రీస్తు ప్రభు వారు మరి మీరు ఆచారం నిమిత్తం దేవుని ఆజ్ఞలను ఎందుకు పక్కన పెడతా ఉన్నారు అని కొన్ని ఉదాహరణలు కూడా చెప్తా ఉన్నారు. తల్లిదండ్రులు చూసే సన్మానించండి ఆజ్ఞ చెప్తా ఉంటే, గౌరవించండి అని ఆజ్ఞ చెప్తా ఉంటే, మరి దాన్ని మీరు పక్కన పెట్టి మరి కుర్బాను అంటే మరి తల్లిదండ్రులకి కేటాయించినటువంటి ఆ సౌకర్యాల కోసం ఏర్పాటు చేసినటువంటి ఆ ధనం కావచ్చు, అవన్నీ కూడా దైవార్పితం అని చెప్పేసి మీరు మీ యొక్క బాధ్యతల నుంచి స్వార్థ బుద్ధితో తల్లిదండ్రులు చూడకుండా బాధ్యతల నుంచి తప్పించుకునేటువంటి ప్రయత్నం మీరు చేస్తా ఉన్నారు, ఎందుకు మీరు చేస్తా ఉన్నారు అని, ఆచారాలకు ఎందుకు మీరు ప్రాధాన్యత ఇస్తున్నారు అనేటువంటి తిరిగి యేసుక్రీస్తు ప్రభు వారు క్వశ్చన్ చేసినట్లుగా మనం ధ్యానం చేశాం. కాబట్టి ఆ తర్వాత ఆచార నిమిత్తం ఆజ్ఞలను ఎక్కువగా వీళ్ళు చూస్తా ఉన్నారని, ఈనాటి ఆనాటి యేసుక్రీస్తు ప్రభు వారి సమయంలోనే కాదు ఇప్పుడు కూడా మన కాలంలో కూడా మన సంఘాల్లో కూడా మనం కూడా మరి వాక్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామా లేకుంటే ఆచారాలకు ఇస్తున్నామా అనేటువంటిది మనల్ని మనం పరిశీలన చేసుకోవాలని డిస్కషన్ చేశాం. సో చాలా సార్లు మరి చర్చికి వెళ్తా ఉన్నాము, ఆరాధనకు వస్తా ఉన్నాము, కానీ జస్ట్ విని వాక్యాన్ని లేకుంటే జ్ఞానం పెంపొందించుకునే వారిగానే ఉంటా ఉన్నాం తప్ప, అదేదో ఆచారబద్ధంగా వస్తా ఉన్నాం తప్ప, నిజంగా విన్నటువంటి వాక్యము దానికి విధేయత చూపించటము దానికి లోబడటం అనేటువంటిది చాలా ప్రాముఖ్యము అనేటువంటి విషయాన్ని నిన్న మనం డిస్కషన్ లోకి వచ్చాం. మరి ఈనాటి మరి ఆచారంగా చర్చకొలడం, ఆచారంగా ప్రార్థన చేయడం, మరి ఇంకా అనేక రకమైనటువంటి ఆచారాలు మన యొక్క క్రైస్తవ సమాజంలో ఉన్నట్లుగా మనం చూస్తా వచ్చాం. ప్రత్యేకంగా మరి వాక్యం చదవకుండా ప్రార్థన చేయకుండా మరి పశ్చాత్తాపం లేకుండా మరి క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఆచారంగా చేయడం, మరి జెండా ఊరేగింపులంటే మరి క్రైస్తవులుగా మారిన తర్వాత కూడా ఇంకా కులాలు చూడటం, క్రైస్తవులుగా మారిన తర్వాత కూడా ఇంకా కట్నాలు, ఇవన్నీ కూడా మనం మరి పాత సమాజం నుంచి మనం ఏదైతే ఆచారాలు తీసుకొని వచ్చామో వాటినే మన యొక్క క్రైస్తవులుగా మరి వాక్యం ఎరిగిన తర్వాత కూడా వాటిని విడిచిపెట్టుకోలేని పరిస్థితుల్లో ఉంటున్నాము. మరి ఈ మధ్యకాలంలో దీక్షలు మరి అనేటువంటి వాక్యంలో చెప్పకపోయినప్పటికీ మనం దాన్ని ఆచారంగా మన చుట్టూ ఉన్నటువంటి సమాజం నుంచి అడాప్ట్ చేసుకుని దాన్ని ఆచారంగా మనం కూడా పాటిస్తా ఉన్నాం అనేటువంటి విషయాన్ని నిన్న మన డిస్కషన్ లో మనకి చూసాం. ఆ తర్వాత పెదాలతో గర్వపరచడం అంటే ఏంటి అనేటువంటిది కూడా మనం నిన్న బైబిల్ స్టడీలో ధ్యానం చేశాం. మరి ఆ పైకి కనపడేటువంటి విధంగా పైకేమో చాలా భక్తిపరులుగా చాలా విశ్వాసులుగా మనకి కనపడుతూ ఉంటాము, కానీ నిజంగా హృదయంలో వాక్యము మరి దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వడము లోబడటం కాకుండా పైకి చాలా భక్తిపరులుగా ఉంటూనే మరి ఆ వాక్యానికి విధేయత చూపించిన పరిస్థితుల్ని మనము పెదవులతో గణపరచడం అనేటువంటి విషయం మనం జ్ఞాపకం చేశాం. కాబట్టి చాలా సార్లు మరి హృదయంలో వాక్యం ఉండదు, జీవితంలో మార్పు హృదయపు మార్పు స్థితి ఉండదు, కానీ భక్తికరంగా చాలా భక్తిపరులంగా పైకి కనిపిస్తూ ఉంటాం, ప్రార్థన చేస్తూ ఉంటాం, కానీ పాపం పై చేయం ఉండదు, మరి పాపను విడిచిపెట్టేటువంటి పరిస్థితి ఉండదు, మరి స్తుతిస్తూ ఉంటాము కానీ మనసుల్లో కక్ష ద్వేషము మరి ఇతరులను ప్రేమించని స్థితి అట్లాగే మనలో ఉంటా ఉంటాయేమో మనం చూసుకోవాలి. కాబట్టి దేవుని ప్రకటిస్తూ ఉంటాము కానీ వాక్యానికి విధేయత చూపించని స్థితిని మనము పెదవులతో గణపరచడం అనేటువంటిది మనం స్టడీ చేశాం. కాబట్టి మనము కేవలం పెదవులతో గణపరిచే వారిగా కాకుండా వాక్యానికి విధేయత చూపించే వారిగా, మరి దేవునికి విధేయత చూపించే వారిగా, పాపం మీద జయాన్ని కలిగే వారిగా ఉండాలి అనేటువంటి విషయాన్ని నిన్నటి బైబిల్ స్టడీ నుంచి మనం ధ్యానం చేయడం జరిగింది. మంచిది. ఒకసారి మరొకసారి నిన్న మనం స్టడీ చేసినటువంటి మత్తయి సువార్త 15వ అధ్యాయము మొదటి నుంచి 11వ వచనాల్లో ఇంకేమన్నా ప్రాముఖ్యమైన అంశాలు, మరి నిన్నటి నుంచి నిన్న మనకు సమయం వచ్చింది కాబట్టి ఇంకేమన్నా స్టడీ చేసిన అంశాలు ఏదైనా ఉంటే మరి స్టడీ టీం వారి వైపు నుంచి మీరు చెప్పచ్చు. అలాగే పార్టిసిపెంట్స్ అందరికీ, దాదాపుగా 400 మంది వరకు పార్టిసిపెంట్స్ ఉన్నారు, మరి మీరు మాట్లాడడానికి అవకాశం లేకపోయినప్పటికీ చక్కగా చాట్ బాక్స్ ద్వారా మరి మీరు వినియోగించుకుని మీ యొక్క అభిప్రాయాలను, మీ యొక్క ప్రశ్నలు, మీ యొక్క జవాబులు, మీరు కూడా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉన్నది. దయచేసి మీరు అందరు కూడా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయాలని ప్రభుపేట మనం చేస్తా ఉన్నాను. దయచేసి ఎంతో ఆశతో ఉదయాన్నే మరి 400 మంది జాయిన్ అయ్యారు, ఎవరు నిద్రపోకుండా మరి మెలకువగా ఉండి మరి యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయాలని ప్రభుపేట మనం చేస్తా ఉన్నాను. స్టడీ టీం నుంచి మరి నిన్నట దినాన ఈ మొదటి 11వ వచనాల్లో ఏదైనా మీరు ప్రత్యేకంగా మీరు స్టడీ చేసిన అంశాలు ఉంటే పంచుకోవడానికి అవకాశం ఉంది, పంచుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. నరేష్ బ్రదర్, ప్రియాంక సిస్టర్, ఒకసారి ఏదైనా అంశాలు ఉంటే మేము స్టడీ చేసామని పంచుకోవచ్చు, లేదంటే ఏమి లేదని చెప్తే మనం ముందుకెళ్దాం.
అన్నా ప్రైజ్ లాట్ అన్నా. నిన్న మనము పెద్దల పారంపర్య ఆచారాలు మనం చూసామన్నా, అవి ఎట్లా జనరేషన్ అవుతా ముందుకెళ్తా ఉన్నాయంటే, కొన్ని జనరేషన్స్ దాటినప్పుడు అసలు వాళ్ళు ఎందుకు చేస్తున్నారో కూడా వారికి తెలియదు, గానీ అవి ముఖ్యంగా ఎంచుకుని అవి చేస్తా ఉంటారనేది నేను స్టడీ చేశాను. అట్లానే ఆచారాలు కూడా ఇప్పుడు చాలా ఎక్కువగా వారాలు భక్తి చేయటం, మరి మొక్కులు మొక్కుకోవటం, ఉన్నత స్థలాలకు వెళ్ళటం, మరి బైబిల్లో లేనటువంటి వాటిని ఎక్కువగా చెప్పటం, బొట్లు పెట్టుకోవద్దని చెప్పటం, కొత్తగా వచ్చేటువంటి వారిని వారికి కొంచెం ఇన్స్ట్రక్షన్స్ గా చెప్పటం, సమాధుల దగ్గర కొవ్వొత్తులు వెలిగించటం, ప్రతిమలకి మనం ప్రతిమలను కూడా మరి మొక్కటం, ఇట్లాంటివి చాలా ఆచారాలు మనం కూడా ఇంకా పాటిస్తామని స్టడీ చేశాను. ప్రైజ్ లెటర్.
ఓకే బ్రదర్, చాలా చక్కని. అంటే బొట్ల విషయంలో ప్రారంభ దినాల్లో మనము చుట్టుపక్కల ఉన్నటువంటి హిందూ సమాజం నుంచి మనం వచ్చాము. మన సాంప్రదాయాలు కట్టుబాట్లు చాలా ప్రాముఖ్యమైనటువంటిగా మనుషులు ఎంచుకుంటూ ఉంటారు. మరి దాన్ని వెంటనే మీరు ఇది చేయాలి అని చెప్తే మరి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. కాబట్టి వాళ్ళు వాక్యం ఎరిగిన తర్వాత తప్పకుండా వారికై వారే ఖచ్చితంగా ఈ మనం చుట్టుపక్కల ఉన్నటువంటి సమాజం నుంచి ఏవైతే మనం సాంప్రదాయాలు ఆచారాలు నేర్చుకున్నామో అవి తప్పకుండా వారు తీసేస్తారు. కానీ క్రైస్తవంలోకి రావాలి అంటే తప్పకుండా మీరు ఇది చేయాల్సిందే, మరి బొట్టు పెట్టుకోకూడదు, లేకపోతే ఇంకేదో మనకు ఉన్నటువంటి ఆచారాల ప్రకారం గాజులు వేసుకోకూడదు, లేకుండా ఇంకేదో ఇది ఎక్కువగా మనం స్ట్రెస్ చేయకుండా మరి ప్రారంభ దినాల్లో వారికి వాక్యంతో నింపితే గనక, వాక్యం వారిలో పనిచేస్తే గనక తప్పకుండా వారు వాక్యం అర్థం చేసుకున్న తర్వాత ఆటోమేటిక్ గా వారే తీసేస్తారు. కానీ మనం బలవంతం ఇది చేయాల్సిందే అనేటువంటిది చెప్పటం, అన్నిటికన్నా ముఖ్యంగా మనం వారిని ప్రేమించాలి, వాక్యంలోకి దేవుళ్ళకి వారిని నడిపించాలి. కాబట్టి మరి ఈ యొక్క ఆచారాలు ప్రాధాన్యత కాకుండా మరి మనం వాళ్ళని వాక్యాన్ని ప్రాధాన్యత చేస్తే బాగుంటది. మరి చక్కని అబ్జర్వేషన్ చేసినటువంటి క్రాంతి బ్రదర్ కి వందనాలు తెలియజేస్తాను. ఇంకేమైనా అంశాలు ఏమైనా స్టడీ గుర్తు చేస్తారా, ఏమైనా స్టడీ చేశారా?
సార్, వందనాలు సార్. ఆ మాట చెప్పాలనుకున్నాను, ఆజ్ఞను అతిక్రమించడం. ఇక్కడ శాస్త్రులు పరిసయ్యులు ప్రభు కూడా అడుగుతున్నాడు, వీరెందు నిమిత్తమో దేవుని ఆజ్ఞని అతిక్రమిస్తున్నారని. ఆజ్ఞను అతిక్రమించడం అంటే దేవుని మాటను లేదా దేవుని వాక్యాన్ని వారు పక్కన పెట్టడం. దేవుని వాక్యాన్ని మాటను పక్కన పెట్టడం అంటే దేవుణ్ణి, ఎందుకంటే వాక్యమై ఉన్న దేవుడు, వాక్యమే మనకి బేసు. మనం నమ్ముతున్నటువంటి సిద్ధాంతాలు ఆలోచనలు ఇవి దేవుని యొక్క వాక్యాన్ని నిరాకరించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆచారాలు, ఈ బాహ్య సంబంధమైన పారంపర్యాచారమైన ఆచారాలు మనల్ని జీవింపచేయదు గాని వాక్యమే మనల్ని జీవింపచేస్తుంది. కాబట్టి ఆ వాక్యానికి మొదటి ప్రాముఖ్యత ఇవ్వాలనేది కూడా నేను చెప్పాలని ఆశపడ్డాను సార్. థ్యాంక్ యూ సార్. ప్రెసిడెంట్
స్టడీ టీమ్ వర్క్ స్టడీ టీమ్ నుంచి మిగతా వాళ్ళు సిస్టర్స్ ఏం మాట్లాడతలేదు, మీరేమి మీరు కూడా పార్టిసిపేట్ చేస్తే బాగుంటుంది.
బ్రదర్ ఒక నిమిషం బ్రదర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్.
మాస్టర్ చెప్పండి.
ఇప్పుడు బ్రదర్ చెప్పిందని నేను ఏకీవిస్తూ ఒక మాట యాడ్ చేయాలనుకుంటున్నాను. మనకి ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపం వలన వచ్చే జీతం మరణము. ఈ పరిచయలు మొత్తం కూడాను వాళ్ళకి తెలియకుండానే జనాల్ని ఈ ఆజ్ఞ అతిక్రమింపజేసి పాపం ద్వారా మరణానికి నడిపిస్తున్నారు అనేది నాకు అక్కడ అర్థమవుతుంది బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్.
మంచి బ్రదర్. సిస్టర్స్ నుంచి ఎవరు పార్టిసిపేట్ మీరేమి స్టడీ చేయలేదా? నిన్న జరిగినటువంటి మొదటి నుంచి 11 వచనాల్లో మేసి సిస్టర్, మరిమ సిస్టర్, ప్రియాంక సిస్టర్ సిస్టర్స్ ఎవరైనా మాట్లాడతారా? రైట్. ఇంకా బ్రదర్స్ కానీ ఇంకెవరైనా ఏదైనా స్టడీ చేసిన అంశాలు ఉంటే చూడండి, చెప్పవచ్చు. లేదంటే మరి నెక్స్ట్ మనం వచనంలో కలిపోదాం. మాస్టర్ గారు 12 వచనం నుంచి మీకేం అర్థమైంది, మీరేమో స్టడీ చేశారు, మీకేమైనా ప్రశ్నలు అందులో ఉన్నాయా?
నేనైతే నాకైతే ప్రశ్నలు ఏమి లేవు బ్రదర్. నేను దాన్ని స్టడీ చేశాను. అంతటా ఆయన శిష్యులు వచ్చి పరిసయ్యులు ఆ మాట విని అభ్యంతరపడ్డారని మీకు తెలియనా అని ఆయన అడగగా, పరలోక ముందు నా తండ్రి నాటని ప్రతి మొక్కయు కలిగించబడినని చెప్పేసి రెండు వచనాలు తెలియజేస్తున్నాను సార్. నేనైతే క్లియర్ సార్. ఏమైనా సభ్యులు ప్రశ్న ఉంటే నేను దాదాపుగా చెప్తాను సార్.
మాస్టర్ గారు క్లియర్ గా ఉన్నారు. మరి సభ్యుల నుంచి కానీ ఏదైనా పార్టిసిపెంట్స్ నుంచి కానీ ఏదైనా ప్రశ్నలు ఉన్నట్లయితే మీరు తెలియపరిస్తే డిస్కషన్ చేయొచ్చు. ఏం మాట్లాడతారా స్టడీ టీమ్ వారు? మీరు మౌనంగా ఉంటే కుదరదండి, దయచేసి మాట్లాడాలని మనం చేస్తున్నాం. బ్రదర్ చెప్పండి.
ఒక మాట చేస్తాం సార్. ఆల్రెడీ నిన్న మీరు చెప్పారని అంటున్నాను. మొదటి రెండు వచనాల్లో ఈ శిష్యులు చేతులు కడుక్కోవడం గురించి ఈ శాస్త్రులు పరిశీలన మాట్లాడడం, యాక్చువల్ గా ఇది మనకి పాత నిబంధన కాలంలో దేవుడు యాజకులకు ఇచ్చినటువంటి ఆ యొక్క విషయాన్ని వీళ్ళు యాజకులు మాత్రమే కాదు యూదులందరూ కూడా మనం ఖచ్చితంగా ఆ సాంప్రదాయాన్ని పాటిస్తేనే తప్ప మనం పరిశుద్ధత ఉండలేము లేకపోతే అపవిత్రమైపోతామని ఆ విగమ కాండంలో 30 మనం అక్కడ చూస్తాం సార్.
లేకుండా ప్రశ్న మీరు ఏం చెప్పదలుచుకున్నా డైరెక్ట్ ముందు పాయింట్ వస్తే అది కావాలంటే వివరంలోకి వెళ్ళచ్చు.
దేవాలయంలోకి వెళ్ళేటప్పుడు యాజకులు మాత్రమే చేసే ఆ ప్రత్యేక ఆచారాన్ని సామాన్య ప్రజలందరూ కూడా చేయాలన్నది ఆ చేయాలనే ఒక విషయాన్ని పరిశీలిస్తూ తీసుకొచ్చారని నేను చెప్పాలనుకుంటున్నాను.
నేను ఆల్రెడీ డిస్కషన్ చేశాను బ్రదర్. అది ఈ 12-13 వచనాల్లో మీకు ప్రశ్నలు కానీ ఉంటే అడగవచ్చు. రైట్. ఎవరు ఏమీ మాట్లాడతలేదు కాబట్టి మీకు బాగా అర్థమైంది, క్లియర్ గానే ఉందని నేను అనుకుంటా ఉన్నాను, ముందుకెళ్తా ఉన్నాను. మరిమ సిస్టర్ గారు 14 వచ్చిన మీకేం అర్థమైంది, మీకేమైనా ప్రశ్నలు ఉన్నాయా, మీరేమన్నా స్టడీ చేసిన అంశాలు ఉంటే డిస్కషన్ చేయొచ్చు.
నాకు ఇక్కడ ఒక 2 క్వశ్చన్స్ ఉన్నాయి బ్రదర్. మొదటి క్వశ్చన్ వచ్చేసరికి వారి జోలికి పోకుడి అని యేసయ్య వారు ఎందుకు అన్నారు అనేది నాది ఫస్ట్ క్వశ్చన్ బ్రదర్.
ఓకే.
రెండో క్వశ్చన్ వచ్చేసరికి అంధులు ఎవరు?
అంధులు ఎవరు? మీరేమనుకుంటున్నారు సిస్టర్ గారు?
ఇక్కడ యేసుప్రభు వారు వారిని ఎందుకు వదిలేయమన్నారు అని చెప్పేసి నేను చూస్తుంటే ఇక్కడ పరిసయ్యుల గురించి మాట్లాడుతూ ఉన్నారు బ్రదర్. అక్కడ ఏంటంటే వాళ్ళు వాక్యాన్ని సరిగా బోధించకుండా వాళ్ళ సంప్రదాయాలని బోధిస్తున్నారు కాబట్టి అలాంటి వాళ్ళ జోలికి వెళ్ళొద్దు అని చెప్పేసి అన్నారని నేను అనుకుంటున్నాను బ్రదర్. ఇక్కడ అంధులు ఎవరు అని నేను అనుకుంటున్నానంటే శారీరక గుడ్డితనం కాకుండా ఆత్మీయంగా గుడ్డిగా, అంటే ఇలా ఇక్కడ పరిశీలన చెప్పిన వాళ్ళకి చెప్పినట్లుగా వాళ్ళకి సాంప్రదాయాలను బోధిస్తున్నారు కానీ దేవుని వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోలేని వారు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను బ్రదర్. ఇంకా ఎవరైనా నాకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే నేను వాళ్ళతో.
అట్లాగే చూస్తారు అంటే వాళ్ళకి వాక్యం తెలియక కాదు, వాక్యం తెలుసు కానీ వాక్యానికన్నా ఆజ్ఞల కన్నా కూడా ఆచారాలకి అధిక ప్రాధాన్యత ఇస్తా ఉన్నారు. రైట్, సిస్టర్ గారు చక్కగా స్టడీ చేశారు, మరి దాని నుంచి ఏమైనా ప్రశ్నలు ఉంటే ఎవరన్నా అడగొచ్చు, లేదంటే మీకు ఏదన్నా ఇంకా బెటర్ గా మీరు ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నా చేయొచ్చు. ఏమైనా చెప్తారా, మీకేమైనా డౌట్లున్నా, మీరు ఇంకా బెటర్ గా స్టడీ చేసిన అంశాలున్నా, చక్కగా పార్టిసిపెంట్స్ అడుగుతా ఉన్నారు, పరిసయల మూర్ఖపు బోధనతో వాదించడం, వారిని మార్చడానికి ప్రయత్నించడం వృధా అని ఏసు చెప్తారు, వారి సత్యాన్ని నిరాకరించారు, సో వారిని వారి జోలికి పోవద్దు అన్న దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ రాజా రమేష్ ఏలూరు నుంచి చెప్తున్నటువంటి మాట, పరిసయలు మూర్ఖపు బోధనతో మీరు వాదించొద్దు, వారి జోలికి మీరు పోవద్దు, వాదనలోకి దిగొద్దు, వారిని మార్చడానికి ప్రయత్నం చేయడం వృధా అని చెప్పారన్నటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇస్తా ఉన్నాడు. పరలోక మందున్న తండ్రి నాటని మొక్క అంటే ఏంటి అంటున్నారు. ఇది
14 బ్రదర్,
13 ఉంది
బ్రదర్, చెప్పచ్చు అది?
మాస్టర్ చెప్పండి.
పరలోకపు మొక్క అంటే అది అబద్ధ ప్రవక్తల గురించి, మరి దేవుని వాక్యం కాకుండా వారు అబద్ధ బోధలు, కల్పనా కథలు, అదేవిధంగా నాశనకరమైనటువంటి విభిన్న అభిప్రాయాలు కల్పించి జనాన్ని, మనుషుల్ని నరకంలో తీసుకెళ్లేవాళ్లు. దానికి మనకి మనము ఈ గురుగులను గురించినటువంటి వర్తమానం మత్తయి 13:24 నుంచి 30 వరకు తీసుకుంటే గురుగులను గురించిన ఉపమానంలో అది క్లియర్ గా కనిపిస్తుంటారు బ్రదర్. గోధుమలు నాటిన వారు వేరు, గురుగులు నాటిన వారు వేరు. ఈ గురుగులు అనేవి మనకి గోధుమలా కనిపిస్తూ మనల్ని తప్పుదోవ పట్టిస్తూ ఉంటాయి అవి. అలాగే అబద్ధ బోధలు అనేవి మన మధ్య నాటబడుతూ ఉంటాయి అవి. మనం దేవుని సేవలకు, దేవుని యొక్క అభ్యాసంలోకి మొట్టమొదటి వచ్చినప్పుడు ఏవి గురుగులు ఏవి గోధుమలు తెలుసుకోలేక మనం కూడా పాపం వైపు పరిగెడుతూ ఉంటాం. వీటిని ఈ నాటని మొక్కలుగా కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం బ్రదర్. అదేవిధంగా మనం రెండవ పేతురు
నాటని మొక్క అంటే ఏమర్థం చేసుకోక డైరెక్ట్ పాయింట్ వైజ్ మన భాషలో చెప్తే ఎలా చెప్పొచ్చు మాస్టర్ గారు?
నాటని మొక్క అంటే అబద్ధ బోధలు, అబద్ధ ప్రవక్తలు బ్రదర్, అబద్ధ ప్రవక్తలు బోధించేటటువంటి అబద్ధ బోధలు, తాతను నాటేటటువంటి మొక్క.
మిగతా వాళ్ళు కూడా పంచుకుంటారా మీ అభిప్రాయాలు? తండ్రి నాటని మొక్క అంటే ఏంటి
అన్న? ప్రైజ్ లాట్ అన్న
బ్రదర్ చెప్పండి, పాయింట్ వైజ్ చెప్పండి.
అట్లాగన్నా మొదట సిస్టర్ గారు అడిగిన ప్రశ్నలు రెండింటికి సమాధానం చెప్తానా. వారి జోలికి పోకుడి అని ఎందుకు యేసు ప్రభువులు వారు చెప్పారంటే, వాళ్ళు ఆల్రెడీ గుడ్డివారు గనక అక్కడే ఉంది, గుడ్డివారు నడిపించలేరు అనేది ఉంది కాబట్టి వాళ్ళ జోలికి మీరు వెళ్లొద్దు, వాళ్ళతో కలిసి ఉండొద్దు, వాళ్ళు మిమ్మల్ని ఎట్లా నడిపిస్తారంటే వాళ్ళు గుడ్డివారు కాబట్టి మిమ్మల్ని నడిపించలేరని చెప్పారు కాబట్టి వాళ్ళ జోలికి వెళ్ళొద్దన్నారని షార్ట్ గా చెప్తున్నాను. ఆ తర్వాత వాళ్ళు ఎందుకు ఆ గుడ్డివారు ఎవరంటే, దేవుని వద్ద నుండి రాని బోధలను బోధించేటువంటి వారు, మానవ సాంప్రదాయాలను మీరు చెప్పినట్టుగా గొప్పగా ఎంచేటువంటి వారు, తప్పుడు ఆధ్యాత్మిక వ్యవస్థలను వాళ్ళు సృష్టించేటువంటి వాళ్ళు, దేవుని పట్ల విశ్వాసం లేనటువంటి వాళ్ళు, దేవుని ఆజ్ఞను అతిక్రమించేటువంటి వీళ్ళంతా కూడా గుడ్డివారిగా మనం తీసుకోవచ్చు.
దేవుడి నాటని మొక్క,
దేవుని నాటని మొక్క మనం చూస్తే గనక ఇందాక బ్రదర్ గారు చెప్పినట్లుగా గురుగులు మంచి విత్తనము ఉపమానంలోనే మనం చూసామన్నా, అవి రెండు ఎదిగినప్పుడు యుగ సమాప్తి అయినప్పుడు మంచి గింజల్ని.
ఓకే ఓకే బ్రదర్, అర్థమైంది మీ యొక్క అభిప్రాయం అర్థమైంది. సిస్టర్స్ ఎవరైనా చెప్తారా? సిస్టర్స్ మౌనంగా ఉంటున్నారు, మీరు మాట్లాడతలేదండి.
ప్రైజ్ లార్డ్ బ్రదర్.
మా మీరు చెప్పండి.
అనగా నాటని మొక్క అనగా దేవుని చిత్త ప్రకారం నడుచుకోకుండా స్వచిత్తాన్ని అనుచరణలో పెట్టేవారు. అలాగే దేవుని వాక్యంపై ఆధారపడకుండా సాంప్రదాయాలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ముందుకు కొనసాగడం, అలానే బోధలు ఆచారాలు ఆత్మీయ స్థితిని ఎరగకుండా బాహ్య స్థితి గురించి ఎక్కువగా లక్ష్య పెట్టేవారని అనుకుంటున్నాను. కదా ప్రయత్నండి.
మరొకరు సిస్టర్స్ అని మాట్లాడతారమ్మా. సిస్టర్స్ అసలు మాట్లాడతలేరు. ట్రైనింగ్ టీమ్ నుంచి ట్రైనింగ్ నుంచి ఉన్నటువంటి ఇస్తే సిస్టర్ గారు కూడా మాట్లాడతలేదు ఈరోజు. సిస్టర్స్ అని మాట్లాడతారా? రైట్, అర్థమైపోతుంది మన బ్రదర్స్ చెప్పినంత వరకు. బ్రదర్ చెప్పండి.
థ్యాంక్ యూ సార్. సార్, తండ్రి నాటని మొక్క అంటే నాకు ఇది ఇలాగనే తప్పుడు సిద్ధాంతాలు. మనుషులు తమ స్వార్థం కొరకు ఏర్పాటు చేసుకున్నటువంటి మతపరమైన ఆచారాలు కట్టుబాట్లు అని చెప్పవచ్చు సార్. దానికి ఒక రిఫరెన్స్ నేను కోర్చాలనుకుంటున్నాను సార్. మొదటి తిమోతి పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనంలో కూడా పేతురు గారు, సారీ సార్, పౌలు గారు తిమోతి పత్రిక వస్తున్నప్పుడు సత్యం మనకు భిన్నమైన బోధ అని అక్కడ చెప్తాడు సార్. ఏదైతే సత్యం ఉందో దానికి ఆపోజిట్ గా ఉండేదాన్ని తండ్రిని నాటిన ప్రతి మొక్క అనుకోవచ్చనేది నా ఆలోచన. థ్యాంక్ యూ సార్.
రైట్ బ్రదర్, చాలా చక్కగా. మరి తండ్రి నాటని మొక్క అంటే దేవుడు చెప్పినటువంటి వాక్యంలో చెప్పినటువంటి ఆజ్ఞలో చెప్పినటువంటి దేవుని వాక్యానికి వెలుపల ఉండేటువంటి ప్రతిదాన్ని కూడా తండ్రి నాటని మొక్క కింద మనం తీసుకోవచ్చు అనేటువంటి మన యొక్క బ్రదర్స్ యొక్క అంశాలని మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి వాక్యానికి వెలుపల ఉన్నటువంటిది ఏది కూడా ఆచారాలు కావచ్చు, ఇవన్నీ కూడా మరి దేవుడు తండ్రి నాటిన మొక్క కింద మనం తీసుకోవచ్చు. అవన్నీ కూడా పల్లగించబడుతుంది అనేటువంటిది మనం అర్థం చేసుకోవచ్చు. రైట్, పార్టిసిపెంట్స్ కూడా చాలా చక్కగా మరి వారి యొక్క అభిప్రాయాలు తెలియపరుస్తూ ఉన్నారు. పరలోక మన తండ్రి నాటిని హృదయం దూరంగా ఉండడం అంటే ఎలా అర్థం చేసుకోవాలి అనేటువంటి బ్రదర్ షామీర్ బ్రదర్ అడుగుతున్నాడు 9వ వచనం నుంచి. దాని నుంచి డిస్కషన్ చేద్దాం. పరిసయ్యుల గురించి మాట్లాడిన దేవుడు ఈ మాట అన్నారు కదా 12వ వచనంలో. రైట్, పరిసయ్యులు ఉద్దేశించి మాట్లాడుతూ గుడ్డివారు గుడ్డివారికి దారి చూపితే ఇద్దరు గుంటల్లో పడతారని అంటే తప్పుడు బోధకులను అనుసరించడం ప్రమాదకరమని హెచ్చరిక. అవును, చాలా చక్కగా చెప్తా ఉన్నారు. మరి తప్పుడు బోధనలు ఆచారాన్ని మనం కనుక పాటిస్తే మనం కూడా వెళ్ళిపోయి గుంటలో మరి పట్టడానికి మరి మోసపోవడానికి నరకానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ తప్పుడు బోధల విషయంలో ఆచార విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మరి తండ్రి నాటిన మొక్క అంటే ఈ క్రీస్తు విరోధి అని అపవాదం చేసిన లోక సంబంధమైన విత్తనాలని సత్యాన్ని నమ్మని వారని దేవుడు పంపని వాడని అబద్ధ ప్రవక్తలు చాలా చక్కగా పార్టిసిపెంట్స్ వారి యొక్క అభిప్రాయాన్ని తెలియపరుస్తా ఉన్నారు. రైట్, దేవుడు నాటని మొక్క. రైట్, చాలా చక్కగా వారి యొక్క అభిప్రాయాలను పంచుకుంటా ఉన్నారు. రైట్, ఇంకేమన్నా ప్రశ్నలు ఉన్నాయా? ఈ 12-13 వచనాల నుంచి 14వ వచనం నుంచి కూడా. రైట్, 14వ వచనం కూడా బాగానే అర్థమైంది నేను అనుకుంటా ఉన్నాను. సో కాబట్టి ఈ యొక్క ఆచారాలు ఏవైతే ఉన్నాయో మరి దేవుడు చెప్పని వాక్యానికి వెలుపల ఉన్నటువంటిది వాక్యానుసారం కానీ ఏవైతే ఉన్నాయో వాటిని అనుసరించేటువంటి వారు బోధించేవారు గుడ్డివారుగా ఉంటారు. వారిని అనుసరించే వారు కూడా మొత్తం కలిసిపోయి గుంటలో పడతారనేటువంటిది వాక్యం చెప్తా ఉంది. మంచిది, ముందుకెళ్దాం. 15-16 వచనాలు. ఉదయ్ బ్రదర్, మీరు ఏం స్టడీ చేశారు?
సార్, ప్రజలు సార్, ఇక్కడ పేతురు గురి పేతురు యేసు ప్రభువారిని క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు సార్. అందుకు పేతురు ఈ ఉపమాన భావం తెలుపమని ఆయన అడగ్గా, ఆయన మీరు ఇంతవరకు అవివేకులు అయి ఉన్నారని దీని గురించి నేను స్టడీ చేస్తున్నాను సార్. నాకైతే ఎటువంటి డౌట్ ఏం లేదు, ఎవరైనా అడిగితే చెప్పడానికి కూడా సిద్ధపడుతున్నాను సార్.
రైట్, ఏమన్నా అడగడానికి అవకాశం ప్లెయిన్ గానే ఉంది. పైన చెప్పినటువంటి ఉపమానాన్ని యేసుక్రీస్తు ప్రభువు ఉపమానం అడిగారు, ఆ ఉపమాన భావం మాకు చెప్పమని చెప్పాడు, ఇది కూడా మీరు గ్రహించలేరా అని అడుగుతా ఉన్నారు. దాదాపుగా ఇందులో పెద్దగా ప్రశ్నలు ఏమి ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఏమైనా ఉన్నాయా? 15వ వచనము, ఇందులో దేనిని అనుకోవాలి? పేతురు ఎందుకు ఉపమానం అన్నారు? దేనిని అంటే దేని గురించి, ఏ ఉపమానం గురించి అని అడుగుతున్నా అని చెప్తున్నారు. ఉదయ్, ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తావా?
పైన జరిగిన సందర్భం గురించి సార్. పైన అప్పుడు వరకు వీళ్ళు బాహ్య విషయాల గురించి మాట్లాడుతూ ఉంటారు. అంటే పైన యేసుప్రభు గారు ఆ ఉపమానం గురించి చదువుతా ఉంటే వీళ్ళకి ఒక్కసారికి ఆశ్చర్యం కలిగింది అనమాట. అప్పుడు దాకా వాళ్ళు ఆచారాలు
ఉపమానం ఏంటి అన్నది ప్రశ్న.
ఉపమానం పైన మాట్లాడుతూ ఉంటారు కదా సార్, నోట నుండి పదకొండవచనం నోట పడినది మనుషుని అపవిత్రపరచదు గాని నోట నుండి వచ్చినదే మనుషుని అపవిత్రపరచునని వారితో చెప్పాను. ఇది ఈ అపవిత్రపరచడం గురించిన ఉపమానం గురించి వాళ్ళు అడుగుతారు సార్. ఇది ఇది వాళ్ళకి ఒక్కసారిగా కొత్తగా ఆశ్చర్యంగా ఉండిద్ది ఈ ఉపమానం. పేతురికి ఆశ్చర్యం కలిగించడం బట్టి దీన్ని గురించి అడుగుతారు ఈ ఉపమానం గురించి.
ఓకే రైట్. ఇంకా మిగతా వాళ్ళు ఏమైనా మాట్లాడతారా?
అన్నా ప్రైజ్
అందరూ ఉన్నటువంటి ఉపమానం ఏంటి? మిగతా వాళ్ళు ఏమైనా రెస్పాండ్ అవుతారా? క్రాంతి బ్రదర్ మీరు రెస్పాండ్ అయితే చెప్తారు.
సార్ ఇక్కడ 15వ వచనంలో ఉపమాన భావం అనేది వచ్చి 11వ వచనంలో చెప్పబడిన మాటని ఇక్కడ పేతురుగారు అడుగుతున్నారు సార్. నోట పడినది మనిషిని అపవిత్రపరచదు కానీ నోట నుండి వచ్చినదే మనిషిని అపవిత్రపరచునని ఆ ఉపమాన భావానికి ఇక్కడ మీనింగ్ అడుగుతున్నారు. తర్వాత యేసుప్రభు దాన్ని వివరిస్తారు సార్. 16వ వచనంలో సార్ మీరును ఇంతవరకు అవివేకులు అయినారా, ఇంతవరకు అవివేకులు అయినారా అనేదాన్ని బట్టి నాకు ఏమర్థమవుతుందండి సార్. అది వరకు యేసు ప్రభుతో కూడా వీళ్ళు ఉన్నారు, ఆయన చేసిన అద్భుతాలు గాని ఆయన బోధ అంతా కూడా విన్నప్పటికీ ఇంతవరకు అవేకులు ఉన్నారంటే మొదటి నుంచి కూడా ఆయన చేసిన అద్భుతాలు ఆయన బోధలు అన్ని విన్నప్పటికి కూడా వాళ్ళకి ఆయన చెప్పిన ఉపమానం అర్థం కాలేదే అనే ఆలోచనతో ప్రభు ఇంతవరకు మీరు అవివేకులు ఉన్నారా అన్నట్టుగా నాకు ప్రశ్నించినట్టుగా అర్థమైంది సార్.
ఓకే బ్రదర్. ఇందులో ఉన్నటువంటి ఉపమానము 11వ వచనం ఉన్నటువంటి నోట పడినది మనిషిని అపవిత్రపరచదు కానీ నోట నుండి వచ్చినది మనిషిని అపవిత్రపరచడం అనేది ఉపమానంగా తీసుకుంటున్నాము అని చెప్తా ఉన్నారు. పార్టిసిపెంట్స్ కూడా అదే విషయాన్ని తెలియపరుస్తా ఉన్నారు. రైట్. ఇంకా ముందు బ్రదర్ ఇంకేమన్నా
ఇప్పుడు మనం చదివితేనే మనకి అర్థమయ్యేటట్టుగా ఈ ఉపమానం ఉంది. అయితే పేతురు గారు ఈ ఉపమానం భావం చెప్పమని ఎందుకు అడిగినట్టుగా నాకు అర్థం కాలేదండి.
పైనుంచి చూస్తూ ఉంటాం సార్ వీళ్ళు ఆ ఉపమానాన్ని ప్రభు వారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇప్పుడుదాకా పెద్దల పారంపర్యాచారాలు పాటిస్తూ ఉన్నారు. ఒక్కసారి యేసుప్రభు వారు ఇది పాపం కాదు, అంతరంగం నుంచి వచ్చేది పాపం, ఇది వారికి కొత్తగా ఉంది, అందుకోసమని ఇక్కడ పేతురు హైలైట్ చేస్తున్నారు. అయ్యా మాకు ఈ ఉపమాన భావం ఎక్స్ప్లెయిన్ చేయండి అని ప్రశ్న అడుగుతా ఉంటారు అనమాట. మెయిన్ అప్పటిదాకా వాళ్ళ ఆచారాలు వారి పద్ధతులు ఇవే పాపంగా తలస్తూ ఉంటారు. బట్ ఎప్పుడైతే యేసుప్రభు వారు ఇది కాదు పాపము, మన హృదయంలో నుంచి అది పాపము అని చెప్పగానే ఈ ఉపమాన భావాన్ని వాళ్ళకి కొంచెం కొత్తగా ఉంది, అందు నిమిత్తం ఈ ప్రశ్న అడుగుతున్నారు. ఇది మెయిన్ మనం కొంచెం గ్రహించాల్సిన విషయం అన్నమాట. అది సర్ప్రైజ్లో సార్.
రైట్. క్రాంతి బ్రదర్ మీకేమైనా అర్థమైందా?
అన్నా బ్రదర్ చెప్పింది అర్థమైందన్నా. నేను బ్రదర్ చెప్పిన దాంతో నేను స్టడీ చేసింది కొంచెం యాడ్ చేస్తా అన్నా, కంక్లూజన్ చేస్తాను. ఉపమానం అంటే ఏంటంటే మనం అనుకున్నట్టుగా వాస్తవికతను పోల్చి చెప్పడం కాబట్టి అది ఎవరైతే చెప్పారో దేనికి అప్లై చేశారో దాన్ని మన ఇష్టం వచ్చినట్టుగా ఆత్మీయ అర్థాలు అర్థం చేసుకోకూడదు. సొంతగా మన ఇష్టం వచ్చినట్టుగా వాక్యం తీసుకోకూడదు. మనకు కావలసినవి తీసుకోకూడదు గనక యేసు ప్రభు వారిని అడిగినట్టుగా నేను గ్రహించాను.
చెప్తున్నారు భౌతిక విషయాల కంటే ఆత్మీయ విషయాలను అర్థం చేసుకోవడం శిష్యులు ఇంకా వెనుకబడి ఉన్నారని ఆయన సున్నితంగా మందలించారు అనేది అభిప్రాయం అని చెప్తా ఉన్నారు. తర్వాత హృదయానికి మరియు మాటలకు ఉన్నటువంటి సంబంధం ఏంటి, నోటి నుండి వచ్చేటువంటి మాటలు మన అంతరంగాన్ని ఎలా ప్రతిబింబిస్తాయి అనేటువంటి ప్రశ్న ఆనంద్ అడుగుతా ఉన్నారు తిరుపతి నుంచి. దాని గురించి చెప్తారా, హృదయానికి మాటలకు ఉన్న సంబంధం ఏంటి?
హృదయం అనేది మనకు అర్థమవుతోంది సార్, అది లోపల నుంచి వచ్చేది, హృదయ అంతరంగం నుంచి వచ్చేది. బయట నుంచి వచ్చేది అనగా మాట, నోటి మాట ద్వారా. ఈవెన్ మనం అన్యజనుల్ని కొంతమంది అవిశ్వాసం కూడా చూస్తూ ఉంటాం, నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం. ప్రార్థించడానికి బ్రహ్మాండంగా ప్రార్థిస్తూ ఉంటాం సార్, మాట్లాడుతూ ఉంటాం. ఎప్పుడైతే పశ్చాత్తాపం, అది హృదయంలో నుంచి వచ్చేది, అంతరంగం నుంచి వచ్చేది.
దాన్ని బట్టి ఇక్కడ ప్రశ్న, హృదయానికి మాటలకున్న సంబంధం ఏంటి? మిగతా మాట్లాడచ్చు.
హృదయానికి
సిస్టర్స్ ఎవరు మాట్లాడతలేదు, మైకెల్ ఏం మాట్లాడతలేదు.
సార్
ఒక్క నిమిషం మాట్లాడుతున్నాను
సార్.
మైకెల్
సార్, హృదయానికి మాట్లాడుకున్న సంబంధం, మన హృదయాన్ని నిన్న దాన్ని బట్టి మన మాటలు వస్తాయని మరి దేవుని వాక్యంలో కూడా ఉంది కదా సార్, అదే దాని సంబంధం నేను అనుకుంటున్నా సార్.
ఓకే రైట్. సో నోట్ నుంచి వచ్చేటువంటి మాటలు మన అంతరంగాన్ని ఎలా ప్రతిబింబిస్తాయి, ఇవన్నీ కూడా చక్కగా మనకి అర్థమైనటువంటి అంశాలే. సో హృదయం ఉన్న దాన్ని బట్టి మరి బయటకు మాటలు వస్తాయి, మరి ఆ మాటలే బయటకు వచ్చేటువంటి మాటలను బట్టి మన హృదయం ఎలా ఉందనేటువంటిది మనకి అర్థమవుతూ ఉంటుంది. రైట్, అందరు కూడా పార్టిసిపెంట్స్ కూడా చక్కగా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. బహుశా ఆహార నియమాలను గురించి, ఆచారాలను పాటించడం గురించి, అదే మనిషిని అపవిత్రం చేస్తాయి అని బోధించడం ఏసైనా ఖండిస్తా ఉన్నాడు. ఉపమానం నోట పడున్నది, ఉపమానం ఏంటనేటువంటి మురళీ బ్రదర్ చెప్తా ఉన్నారు. శిష్యులు చాలా కాలంగా ఏస్తూ ఉన్నప్పటికీ ఆయన బోధనలోని అంతరార్థాన్ని గ్రహించలేకపోతా ఉన్నారని మురళీ బ్రదర్ చెప్తా ఉన్నారు. షామిలతో రూపకాలంకారాన్ని గ్రామర్ లోకి వెళ్లి మరీ చెప్తా ఉన్నారు. అకాలపు యూదులు బాహ్య శుద్ధికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారని, శిష్యులు కూడా అదే ఆలోచన ధోరణితో ఉండడం వల్ల యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పేటువంటి కొత్త మరియు లోతైన ఆధ్యాత్మిక విషయాలు అర్థం చేసుకోవడానికి ఇబ్బంది పడతా ఉన్నారని చెప్తా ఉన్నారు మురళీ బ్రదర్. ఉపమాన సారాంశం పవిత్రత అపవిత్రత గురించి అని చెప్తా ఉన్నారు. ఇలా పాటించడం కూడా చక్కగా వారి అభిప్రాయాలు తెలియపరుస్తా ఉన్నారు. మీ యొక్క అభిప్రాయాలు కూడా మీరు యాక్టివ్గా మీరు షేర్ చేసుకోవచ్చు. రైట్, మరి 14వ వచనం వరకు చెప్పండి.
నా ప్రైజ్ లాటన్నా, హృదయానికి అను మాటకి సంబంధం అడిగారు. మనం ఏం చేస్తామంటే, ఎవరి మీద ద్వేషం ఉంటే దాన్ని హృదయంలోనే పెట్టుకుంటామన్నా, పైకి ఒకేసారి వ్యక్తం చెయ్యం. చేయకుండా ఏం చేస్తామంటే, వెనక వాళ్ళని మనం వాళ్ళ గురించి చెడుగా చెప్పటం, వాళ్ళ గురించి వ్యతిరేకంగా మాట్లాడటం, అట్లా చేస్తా ఉంటా ఉన్నా. కాబట్టి హృదయానికి నోరికి అట్లా మనం సంబంధం కనెక్ట్ చేసుకోవచ్చు. హృదయంలో ద్వేషం, కల్మషం, కక్షలన్నీ హృదయంలోనే ఉంటాయన్నా, దాని ప్రకారమే మనం వాళ్ళ గురించి చెడుగా చెప్తా ప్రచారం చేస్తా ఉంటాం. ప్రైజ్ లెటర్.
బ్రదర్ నేను ఒక మాట, బ్రదర్ ని ఏకీభిస్తూ ఒక మాట, హృదయం నిండినదే నోరు మాట్లాడని చెప్పేసి వాక్యం చెప్తా ఉంటారు బ్రదర్. ప్రైజ్ లెటర్.
రైట్, పార్ట్స్మెంట్ లో సుధాకర్ హెడ్ కానిస్టేబుల్ గారు చెప్తా ఉన్నారు, వివేకము అంటే తెలివితేటలు మాత్రమే కాదు, ఏది మంచి చెడు, ఏది సత్యం, ఏ సత్యం తెలుసుకోలేకపోయారు శిష్యులు. అందుకే ప్రభు వారు విచారం వ్యక్తం చేస్తా ఉన్నారు వారిని అనేటువంటి మాట చెప్తా ఉన్నారు. హృదయం నుండి నిందీయులు దానిని బట్టి వాని నోరు మాట్లాడను అని వాక్యంలో వ్రాయబడింది కదా సార్ అని లిల్లీ ఈ రోజుగా చెప్తా ఉన్నారు. మనోజ్, నోటి నుండి వచ్చే మాటలు హృదయం నుండి పుడతాయి, మనిషిని నిజంగా అపవిత్రం చేసేవి హృదయంలోనే ఆలోచనలే తలాంపులు అన్నట్లుగా బ్రదర్ చెప్తా ఉన్నారు. హృదయం, రైట్, హృదయానికి మాటలకు సంబంధం ఉంది, హృదయంలో ఉన్నదాన్ని బట్టే మాటలు వస్తాయి. మంచి హృదయం మంచి మాటలు, చెడ్డ హృదయం చెడు మాటలు సృష్టిస్తుంది. రైట్, ఇలా చక్కగా మరి హృదయంలో నిండిన నోటి మాటల నుండి వచ్చినా చెప్తా ఉన్నారు. రైట్, చాలా చక్కగా మరి 15-16 వచనాల గురించి మనము చాలా విషయాలు డిస్కస్ చేసుకుంటూ వచ్చాం. మరి ముందుకెళ్దాం. ఎదుటి వారి గురించి దురాలోచనలు నోటి ద్వారా బయటకు వ్యక్తపరుస్తాయని మరి ఆంగ్ల సాహసం నుంచి సందేశిస్తూ గారు చెప్తాం. మనసులో ఏదైతే యోచించుకొని చేసేటువంటి క్రియలు, విమర్శ చేయడం, ఇవన్నీ ఉంటాయని చెప్తా ఉన్నారు. ఉదయ బ్రదర్ చెప్పండి.
సార్ నేను ఇంకొంచెం స్టడీ చేశాను సార్. ఈ మన మత్తయి సువార్తలో పేతురు వారు ప్రశ్న అడిగినట్టు కనబడిద్ది, మార్కు సువార్తలో అది ఉండదు సార్. డైరెక్ట్ గా వారికి ఈ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటాడు, మనిషి హృదయంలో నుంచి వచ్చింది అని. అది ఇందాక నేను చెప్పినట్టు 11వ వచనం అక్కడ కనబడతా ఉంది, 111 ఉన్నది. దాని గురించి యేసుప్రభు వారు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటారు. మరి ఎందుకు ఇక్కడ పేతురు గారు ప్రశ్నట్టుగా అడిగినట్టు కనపడింది, మార్కు సువార్తలో ఎందుకు కనబడదు అనేది నేను కొంచెం స్టడీ చేస్తే, మత్తయి సువార్తలో ప్రధానంగా యూదుల కోసం రాయబడినట్టు మనకు కనబడింది సార్. వాళ్ళకు డిస్కషన్లో ఇటువంటి వాళ్ళకి ఎక్కువగా ఎక్స్ప్లెనేషన్ అవసరం అవుతా ఉండేది. బట్ మార్కుస్ వార్తలో అదే ఉండదు సార్, వారికి డైరెక్ట్ అన్ని జనుల కోసం రాయబడినట్టు మనకు కనబడింది, వాళ్ళకి డైరెక్ట్ టీచింగ్ జరిపోయింది సార్ అని నేను ఎక్స్ప్లెయిన్ కొంచెం స్టడీ చేశాను సార్ దాని గురించి.
ఓకే బ్రదర్, చాలా చక్కగా మీరు స్టడీ చేసిన అంశాలు తెలియపరుస్తున్నారు. రైట్, మరి మనం ముందుకెళ్దాం. 17-18 వచనాలు మైకేల్ బ్రదర్ మీరేం స్టడీ చేశారు, మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా?
సర్ప్రైజ్ సార్, ఈ 2 వచనాల్లో మరి యేసుక్రీస్తు, నాకు డౌట్ ఏం లేదు సార్, క్లారిటీ ఉంది సార్. 2 వచనాల్లో ప్రధానంగా యేసుక్రీస్తు ప్రభువారు ఉపమాన భావాన్ని వివరిస్తూ ఆహారంలో పవిత్రములైన అపవిత్రములైన ఆహారాలు ఉండవు, అవి మనిషిని పవిత్ర మనిషిగాను అపవిత్ర మనిషిగాను ఈ భౌతికపరమైన ఆహారం చేయదు అని ప్రభువారు మరి ఇక్కడ ముఖ్యంగా వివరిస్తున్నట్టుగా నాకు అర్థమైంది సార్.
రైట్, చాలా చక్కగా మైకేల్ తనకున్నటువంటి ఇవ్వబడిన పోర్షన్ గురించి క్లారిటీతో ఉన్నాడు, ఎక్స్ప్లెనేషన్ చేస్తా ఉన్నాడు. మీ ఏదన్నా ప్రశ్నలు ఉంటే, డౌట్లు ఉంటే మరి పార్టిసిపెంట్స్ కానీ స్టడీ టీం వారు కానీ అడగవచ్చు. ఈ 17-18 వచనాల నుంచి 17-18 వచనాలు చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశాలు కాబట్టి ఈ 2 విషయాలు మరి ఆ యొక్క ఉపమాన యొక్క భావం యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తా ఉన్నారు. దీని మీద మీకు డౌట్ ఉంటే అడగవచ్చు. ఏం లేవా డౌట్లు కానీ ప్రశ్నలు కానీ ఏం లేవండి స్టడీ టీం వారు? స్టడీ టీం వారు సైలెంట్ అయిపోయారు, మీరు మాట్లాడాలి. అందరు ఉన్నారండి స్టడీ టీం వారు? ఏమన్నా ప్రశ్న కానీ డౌట్ కానీ ఇంకా ఉన్నాయి లేకుండా మాకు బాగా అర్థమైంది, మాకేమి క్లారిటీ కానీ ఉన్నామని
చెప్పండి. మాట చెప్పాలనుకుంటున్నా నేను కూడా. ఇది కేవలం మన నోటి ద్వారా తీసుకునే ఆహారమే కాకుండా మనం సొసైటీలో ఉంటా ఉంటాం కాబట్టి ప్రతిదీ కూడాను, అంటే మంచి చెడు అన్ని ఉంటాయి మనకి. ఆ మంచిని తీసుకుంటే అది మంచిదే, అయితే చెడు అంటే కింద ఇచ్చినటువంటి దురాలోచనలు, అర్హత్యలు, వ్యభిచారం ఇట్లాంటివన్నా మనల్ని పాడు చేసేవి కానీ తీసుకుంటే అవి మళ్ళీ బయటికి వాటిని ఆచరించడం కానీ మాట్లాడటం కానీ చేసినందువల్ల మనం అప్రతమైపోతామని చెప్పేసి అక్కడ వాక్యాన్ని తీసుకువచ్చానని అనిపిస్తుంటారు.
ఓకే మాస్టర్ గారు, ఇంకా ఎవరన్నా స్టడీ టీం నుంచి?
సార్ ఉన్నారు సార్,
నరేష్ బ్రదర్ చెప్పండి.
సార్ 17వ వచనంలో నాకు అర్థమైంది సార్, నోటిలోనికి పోయేదంతా కూడా కడుపులో పడి బహిర్భూమిలో విడిపోతున్నారు. మనకి మార్క్స్ వార్తలో దాని మీద ఇంకొంచెం క్లారిటీ ఇచ్చేస్తారు. 7:19లో తెలియదు ఏదో కూడా సరే హృదయంలో ప్రవేశింపక కడుపులోనే ప్రవేశిస్తుంది. సో కడుపులోకి ఏది వెళ్ళినా అది ఖచ్చితంగా జీర్ణమయ్యి ఆటోమేటిక్ గా ఆ వ్యర్థమైనది బయటకు వచ్చేస్తుంది కాబట్టి నోట్లోకి వెళ్ళేది ఏది కూడా అపవిత్రం చేయదు అన్నది నాకు అర్థమైంది సార్. ఇక్కడ మార్కులో వివరణగా ఇచ్చారు, హృదయంలో ప్రవేశించదు కడుపులోనే ప్రవేశిస్తుంది అన్నమాట, గుర్తు చేయాలనుకున్నాను సార్. వందనాలు సార్.
ఓకే బ్రదర్, చాలా చక్కగా. మరి ఆహారం ఏది మనకి హాని చేయదు కానీ హృదయం నుంచి పుట్టేదే హాని చేస్తుంది అనేటువంటిది చెప్తా ఉన్నారు. మా సిస్టర్స్ ఎవరు మాట్లాడతలేదు, ఉన్నారా ఒకసారి రెస్పాండ్ అవుతారా? ప్రియాంక సిస్టర్ గారు, ఎస్తేరి సిస్టర్ గారు, మరిమ్మ సిస్టర్ గారు, మెర్సీ సిస్టర్ గారు, సిస్టర్ మీరేం మాట్లాడతలేదా మీ రోజు?
లేదు బ్రదర్, ఇంత ముందు చెప్పిన వచనాల్లో బ్రదర్ మరి భౌతికమైన విషయాలు చేతులు కడుక్కోవడం గురించి ఎట్లాగైతే మనం మాట్లాడుకున్నామో అలాగే ఇప్పుడు నోటిని గురించి కూడా మరి నోటి నుండి బయటకు వచ్చే మాటల విషయానికి వచ్చేసరికి మరి నోటిలోనికి పోయినది మనిషిని అపవిత్రపరచదు గాని మరి హృదయంలో వచ్చే తలంపులు కుళ్ళు హృదయము లోపలలో ఉండే ప్రచడు అంతా కూడా అది అపవిత్రపరుస్తుంది మనిషిని పాపంలోనికి నెట్టి వేస్తుందని చెప్పి దేవుడు అక్కడ ఉపమానాన్ని శిష్యులకు వివరించినట్లుగా అర్థమైంది బ్రదర్.
ఓకే సిస్టర్. మిగతా సిస్టర్స్ ప్రియాంక సిస్టర్ గారు
నోటి నుంచి మనుషులోనికి వెళ్ళేది ఏది కూడా మనిషిని అపవిత్రపరచదు సదరు గారు. హృదయంలో ఏదైతే ఆలోచిస్తామో దాన్ని మనం బయట చేస్తాము కాబట్టి మనిషి యొక్క హృదయ ఆలోచనలే నిత్య నరకంలోనికి పంపివేస్తుంది అని చెప్పేసి నేను ఇక్కడ ఎక్కి వస్తా ఉన్నాను సదరు గారు.
రైట్, చాలా చక్కగా మీరు అందరూ చెప్తా ఉన్నారు. అయితే పార్టిసిపెంట్స్ నుంచి చాలా చక్కని చక్కని ప్రశ్నలు అడుగుతా ఉన్నారు. ఈ ప్రశ్న తీసుకోవచ్చా లేదా మరి ఎలా వెళ్లాలనేది మీరు మాట్లాడాలి. మత్తయి సువార్త 15:17 ప్రకారము ప్రసాదాలు తినొచ్చా, విగ్రహార్పితాలు తినకూడదు అని రామప్రసాద్ చెప్తా ఉన్నారు. రైట్. తర్వాత పాత నిబంధనలో కొన్ని జీవులను ముట్టకూడదు తినకూడదు కారణం ఏమిటి అని రైట్. గోయల్స్ బ్రదర్ యాకోబు 3:6-10 చెప్పారు, వచనాలు కూడా చెప్తే పంపిస్తే బాగుంటది. మనం తినే ఆహారం నోటి ద్వారా కడుపులోనికి వెళ్లి చివరికి శరీరం నుండి బయటకు విసర్జించబడుతుంది. అలాగే ఆహారం మనిషి ఆత్మను లేదా హృదయాన్ని అపవిత్రం చేయదని యేసు ప్రభువారు ఇక్కడ స్పష్టం చేశారని చెప్తా ఉన్నారు. మనుషుల్లో నుండి బయలుదేరినదే మనుషులను అపవిత్రపరుస్తుంది. అపవిత్రమైన ఆహార పదార్థాలు ఉన్నాయా అని మరి సంధ్యా సిస్టర్ గారు అడుగుతున్నారు. ప్రసాదం అంటే విగ్రహాలకు అర్పించింది అది తినవద్దు అని సుధాకర్ గారు ఏదో చెప్తా ఉన్నారు. హృదయమైనది అర్థం కలదు. రైట్. దేవుడు మనిషిని పైరూపాన్ని చూడడు కానీ ఆయన హృదయాన్ని చూస్తాడని 1 Samuel 16:7 ఆనంద బ్రదర్ కోట్ చేస్తా ఉన్నారు. నోటి ద్వారా కడుపులోకి పోనది అంటే విగ్రహార్పితం చేసినది మరియు గొంతు పిసికి చెందినది తింటే తప్పు కాదా, మద్యము ధూమపానము? రైట్. చాలా చక్కని ప్రశ్నలు అడుగుతా ఉన్నారు. రైట్, దీని గురించి చెప్తారా మరి ఈ అంశాల గురించి ఏమైనా స్టడీ టీమ్ వారు మాట్లాడతారా?
అన్న ప్రైజ్ లాటనా? అలా చాలా ప్రశ్నలు అడిగారు, ఏమేమి తినొచ్చు ఏమేమి తినకూడదని. మన నియమావళిలో కూడా మనం కాంటెక్స్ట్ చాలా సందర్భం చాలా అవసరం అన్న. ఇక్కడ సందర్భంలో మనం చూస్తే గనక మార్కు సువార్త 19:19 రాయబడిందన, అది వాని హృదయంలో ప్రవేశింపక కడుపులోనే ప్రవేశించి బహిర్గ భూమిలో విడవబడును అని ఉంది. ఇట్లు అది భోజన పదార్థాలన్నింటినీ పవిత్రపరచును. ఇది భోజన పదార్థాల విషయంలోనే చెప్పారు. విగ్రహాలు అర్పించినటువంటి కాంటెక్స్ట్ సందర్భం వేరన్నా. అట్లానే ధూమపానం మద్యపానం భోజన పదార్థాల కిందకేమి రావు కాబట్టి ఆ సందర్భాలు వేరు, ఇక్కడ సందర్భం వేరు. అందుకే మనం వాక్యాన్ని అర్థం చేసుకునేటప్పుడు సందర్భంలో అర్థం చేసుకోవాలని పలుసార్లు మనం మన బైబిల్ స్టడీలో చెప్తా ఉంటాం అన్న. ప్రైజ్ లెటర్.
రైట్. చాలా చక్కగా మరి విగ్రహార్పితాలు తినొచ్చా, లేకపోతే ప్రసాదం తినవచ్చా, లేకపోతే మరి ధూమపానం మద్యపానం మరి అవేవి అపవిత్రం చేయమంటున్నారు కదా, తీసుకునేటువంటివి తీసుకోవచ్చా అనేటువంటి ప్రశ్నలు పార్టిసిపెంట్స్ చాలా చక్కగా అడుగుతా ఉన్నారు. మా స్టడీ టీం వారు కూడా చక్కగా మీకు సమాధానం చెప్తా ఉన్నారు. ఇక్కడ కాంటెక్స్ట్ సందర్భం కాదు, ఇక్కడ విగ్రహార్పితాల గురించి కాదు, భోజన పదార్థాల గురించి చెప్పబడుతుంది. భోజన పదార్థాల కిందకి ఈ విగ్రహార్పితాలు భోజన పదార్థాల కింద మనం తీసుకోలేము కాబట్టి దాని గురించి కాంటెక్స్ట్ కాదు కాబట్టి ఆ ప్రశ్న మేము తీసుకోలేకపోతా ఉన్నాం. తర్వాత ఇవి ధూమపానం మద్యపానం ఏవి కూడా అవి ఆహార పదార్థాలు కాదు, అవి శరీరాన్ని పాడు చేస్తాయి ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి కాబట్టి దాన్ని కూడా మనం ఇక్కడ తీసుకోలేకపోతా ఉన్నాం. అవి ఆరోగ్యాన్ని శరీరాన్ని పాడు చేస్తాయి కాబట్టి అవి ఎంత మాత్రం కూడా శరీరాన్ని పాడు చేసేటువంటిది ఏది కూడా మరి వాక్యము యాక్సెప్ట్ చేయదు కాబట్టి అవి తీసుకోకూడదని ముఖ్యంగా మద్యపానం ధూమపానం గురించి మాట్లాడుతూ ఉన్నాం. సో మనిషి యొక్క హృదయాన్ని పాడు చేస్తాయి కాబట్టి అవి ఎంత మాత్రం కూడా తీసుకోవడానికి వీల్లేదు అని పార్టిసిపెంట్స్ చెప్తా ఉన్నారు, మా స్టడీ టీం వారు కూడా చెప్తా ఉన్నారు. ఇంకేమైనా మాట్లాడతారా ఈ రెండు వచనాల మీద?
బ్రదర్ ఉదయ్ బ్రదర్
మాట్లాడు చెప్పండి.
ఇక్కడ ఉపమానం యేసుక్రీస్తు గారు వివరించిన ఉపమానం వచ్చేసి ఈ నోటి గురించి, ఆహారం గురించి మాట్లాడారు. అయితే ఇక్కడ ఇంకొక ఉపమానం ఉన్నట్లు నాకు అనిపిస్తా ఉంది బ్రదరు. 14వ అధ్యాయం చూస్తే వారి జోలికి పోకుడి వారి గుడ్డివారై ఉండి గుడ్డివారి త్రోవ చూపువారు అనేది పరిశైలిని గుడ్డివారితో పోలుస్తూ మాట్లాడుతున్నారు అనేది ఒక ఉపమానం కనిపిస్తుంది బ్రదర్. అదే విషయం లూక 6:39 కూడాను ఆ ఉపమానం గురించి ఒక మాట మాట్లాడుతున్నారు సార్. లూక 6:39 మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను, గుడ్డివాడు గుడ్డివానికి దారి చూపగలడా? వారిద్దరు గుంటలో పడదురు కదా అని అక్కడ క్లియర్ గా దాన్ని అది ఉపమానం అని చెప్పేసి తెలియజేస్తున్నారు. తర్వాత మనం వదిలేసినట్టున్నాం, మనం ఒక ఉపమానమే తీసుకున్నాం, రెండో ఉపమానం కూడా అక్కడ ఉంది బ్రదర్ కనిపించకుండా.
రైట్, గుడ్డివారై ఉండి గుడ్డివారికి త్రోవ చూపువారు, గుడ్డివారు గుడ్డివారికి త్రోవ చూపినలా వారిద్దరు గుంటలో పడుతురు కదా. రైట్, రెండో ఉపమానంగా తీసుకుంటాను అంటున్నారు. ఎందుకంటే ఇక్కడ ఈ అంశాన్ని వివరిస్తూ చెప్పబడినటువంటిది కదా, మరి ఇది రెండో ఉపమానం కన్నా కూడా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ తీసుకున్నదని అనుకోవచ్చేమో. ఒకసారి పార్టిసిపెంట్స్ ఏమైనా మాట్లాడతారా? పార్టిసిపెంట్స్ ఏమైనా మాట్లాడతారా? స్టడీ టీమ్ వారు
బ్రదర్, ఆ యొక్క మాట కూడా పరిశీలన బట్టి పలికిన మాటే కదా బ్రదర్, గుడ్డివారన్న మాట. వారు ఆచార భక్తిని అనుసరిస్తూ ఉన్నారు, మీరు వారిని అనుసరించినట్లయితే మరి మీరు కూడా ఆ విధంగానే ఆచార విధంగా మరి ఆచారపరమైన ఈ యొక్క విషయాలన్నీ కూడా, మీరు భౌతిక విషయాలన్నీ కూడా పట్టించుకుంటా మరి ఆధ్యాత్మిక విషయాలను మీరు పక్కకు పెట్టేస్తారని చెప్పి దేవుడు చెప్తున్నట్టుగా అనిపించింది బ్రదర్.
ఇంతకీ ఇది ఇంకొక ఉపమానంగా తీసుకోవాలంటారా అక్కర్లేదంటారా?
సార్ అవసరం లేదనుకుంటున్నాను సార్, నేను ఎందుకంటే అది వన్ ఆఫ్ ద పార్ట్ సార్ దాంట్లో.
ఓకే సిస్టర్ గారు చెప్పండి.
బ్రదర్ అక్కర్లేదని అనుకుంటున్నాం బ్రదర్.
రైట్, స్టడీ టీమ్ వారు దాదాపుగా అంతే అంటే ఆ విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పబడినటువంటి అంశమే కాబట్టి రెండవ ఉపమానంగా అవసరం లేదు. ఒకటి మన లోపల నుంచి వచ్చేటువంటి, హృదయంలో నుంచి వచ్చేటువంటి అపవిత్ర పరిస్థితి, వారు ఆచారబద్ధంగా అలా ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పబడింది. మరి రెండవ ఉపమానంగా అవసరం లేదు అని చెప్పారు. మీరేమంటారు మాస్టర్ గారు?
నేను ఏకదిస్తాను సార్. అయితే యేసుక్రీస్తు వారు కేవలం అక్కడ ప్రవచన వాక్యం ఉన్నటువంటి హృదయం నిండింది, వారు పెదవులతో నన్ను కనపరుస్తారు, హృదయం దూరంగా ఉన్నది, దాన్నే హైలైట్ చేసుకుంటూ ముందుకెళ్లారు. అయితే అక్కడ ఇంకోటి ఉంది అనేది నేను నోట్ చేశాను. నేను సిస్టర్ చెప్పిందని బ్రదర్ చెప్పిందని ఏకీవిస్తారు.
అట్లాగే అట్లా మాస్టర్ గారు. సో చక్కగా పార్టిసిపెంట్స్ కూడా ఉపమానం గురించి అడిగినప్పుడు క్రీస్తు ప్రభు కేవలం నోట్లో నుండి వెళ్ళినది వచ్చేది మాత్రమే వివరించారు కాబట్టి ఉపమానంగా తీసుకోకూడదు అంటున్నారు. కానీ ఇక్కడ ఉపమానం భావం చెప్పమని పేతృ భక్తులు అడుగుతా ఉన్నాడు కాబట్టి దాన్ని అట్లా తీసుకుంటానికి అవకాశం ఉందేమో అనుకుంటా ఉన్నాము. పరిసయ్యులు ఉద్దేశించి యేసు గుడ్డివారు గుడ్డివారికి ఇంక దారి చూపితే ఇద్దరు గోతిలో పడతారు అన్న చిన్న సామెత వంటి ఉపమానాన్ని చెప్పారు. జస్ట్ ఒక సామెతను జ్ఞాపకం చేస్తా ఉన్నారు. సామెత లాంటి చిన్న ఉపమానాన్ని దాన్ని మరింతగా దాని యొక్క తీవ్రతను చెప్పడానికి చెప్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. రైట్, ముందుకెళ్దాం. మెర్సీ సిస్టర్ గారు, ఇంతవరకు అయిపోయిందని అర్థమైందని అనుకుంటున్నాను 17-18 వచనాల నుంచి. ముందుకెళ్దామా స్టడీ టీమ్ వారు? చివరి వచనాలు మైకేల్ బ్రదర్ 19-20 వచనాలు, మీరేం స్టడీ చేశారు, మీకేం అర్థమైంది, అందులో మీకున్న ప్రశ్నలు డౌట్లు ఉంటే మీరు మాట్లాడచ్చు. మైకేల్ మెర్సీ సిస్టర్ మేసన్ సిస్టర్ గారు.
ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రసంగం పడినటువంటి వాక్య భాగాల నుంచి నాకు ఎటువంటి సందేహాలు లేవండి. ప్రతిగా నుంచి వచ్చే విషయాలు చెడు ఆలోచనలు, హత్యలు చేయడం, వ్యభిచరించడం, దొంగతనాలు చేయడం, అబద్ధ సాక్ష్యాలు పలకడం, దూషించడం అనేవి మాత్రమే మనుషులను అపవిత్రం చేస్తాయి తప్ప చేతులు కడుక్కోకుండా భోజనం చేయడం అనేది మనుష్యుని అపవిత్రం చేయదు అని అనుకుంటున్నాను బ్రదర్. ప్రైజ్ లార్డ్ అండి.
రైట్, సిస్టర్ గారు తను క్లారిటీతో ఉన్నానని చెప్తున్నారు. సో ఏవైతే హృదయంలో పుట్టాయో, మన ఆలోచనలు తలంపుల్లో నుంచి పుడతాయో, అవి మాత్రమే మనిషిని అపవిత్రం చేస్తాయి తప్ప మరి బయట నుంచి నోట్లోనికి తీసుకున్న ఆహారం ఏది కూడా అపవిత్రం చేయదు అనేటువంటిది క్లారిటీ ఉందని చెప్తా ఉన్నారు. ఇందులో ఏమైనా డౌట్లు కానీ క్వశ్చన్స్ కానీ ఉంటే అడగచ్చు. స్టడీ టీమ్ వారు కానీ పార్టిసిపెంట్స్ కానీ
అన్న ప్రైజ్ లాట్ అన్న. ఇందాక మన పార్టిసిపెంట్స్ ఇందులోంచి ఒక ప్రశ్న అడిగారన్న, బయట నోట్లోంచి వచ్చేటువంటి మాటలు ఎలా అపవిత్రపరుస్తాయి అని అడిగారన్న, దాని గురించి కొంచెం మనం డిస్కస్ చేస్తే బాగుంటుంది.
చెప్పండి.
అది సిస్టర్ గారు చెప్తే బాగుంటుంది అన్న, పోస్టల్ సిస్టర్ గారు.
ఏ విధంగా హృదయం నుంచి వచ్చేటువంటివి మనిషిని అపవిత్రపరుస్తాయని చెప్తారు సిస్టర్ గారు?
మాటలు, మాటలు నోట్లోంచి వచ్చేవి మాటలు, ఆ మాటలు మనిషిని ఏ విధంగా అపవిత్రపరుస్తాయి, ఆ మాటలకి అపవిత్రతకి నాకు లింక్ అడిగారన్న.
మెర్సీ సిస్టర్ గారు, ఏ విధంగా మరి నోట్లో నుంచి లేకుంటే హృదయం నుంచి పుట్టినటువంటి ఇవి మనిషిని అపవిత్రం చేస్తాయి, ఏమన్నా మరింతగా వివరించగలుగుతారా?
ప్రైజ్ లార్డ్ బ్రదర్. దేవుని చిత్తాను సారంగా కానటువంటి మాటలు, మోసపూరితమైనటువంటి మాటలు మనిషిని అపవిత్రపరుస్తాయి అనుకుంటున్నాను బ్రదర్.
ఎట్లా? స్టడీ టీమ్ వారు ఇంకెవరన్నా చెప్తారా?
బ్రదర్, అబద్దాలు ఉన్నాయి. అబద్దాలు గాని, బూతులు గాని, సరసక్తులు గాని, అల్లరి చిల్లర మాటలు గాని, ఇవన్నీ కూడా దేవునికి వ్యతిరేకమైనవి, వాక్యానికి వ్యతిరేకమైనవి. ఇవి మాట్లాడటం ద్వారా మనం అపవిత్రపరచబడతాం అనేది మనం బైబిల్ వాక్యంలో గ్రహిస్తాం బ్రదర్.
రైట్. మరొకరు
ఫెయిలర్ సార్. సార్ అంటే ఇప్పుడు మనం మాట్లాడే మాటలన్నీ మన హృదయంలో, అంటే ఇప్పుడు కొన్ని బాధ వస్తే, మన హృదయంలో బాధపడితే ఆ బాధతో మనం మాట్లాడతాం సార్, అలాగే హృదయంలో ఒక కోపం ఉంటే ఆ కోపంలోంచి మనం మాట్లాడతాం సార్, అట్లా సంతోషం. అట్లా మన హృదయం అనేది ఎమోషన్స్, ఇవన్నీ మన హృదయం నుంచి వస్తాయి కాబట్టి ఒకవేళ హృదయంలోనే ఆ చెడు ఏదైనా ఉంటే దాన్ని బట్టే మనం మాట్లాడదాము. ఇది నాకు అర్థమైంది సార్. ప్రైజ్ లాట్ సార్.
అన్న ప్రైజ్ లాట్ అన్న. బ్రదర్ తో ఏకీభవిస్తూ నేను ఒకటి కంక్లూజన్ యాడ్ చేస్తాను. 19వ వచనంలోనే మనం గమనిస్తే గనక మత్తయి సువార్త 15:19 ఉందన్న, అబద్ధ సాక్ష్యాలు నోటితో మాట్లాడతాం, అట్లాగనే దైవ దోషణలు నోటితోనే చేస్తాం, ఇతరుల్ని గాయపరచడం నోటితోనే చేస్తాం, ఇతరుల్ని తీర్పు తీర్చడం నోటితోనే చేస్తాం. ఇవన్నీ కూడా మనం మనిషిని అపవిత్రపరుస్తాయని మన వాక్యంలోంచి చూడొచ్చు. ప్రైజ్ లెటర్.
ఓకే బ్రదర్, రైట్. ఇంకేమైనా చెప్తారా?
సార్ నమస్కార్
బ్రదర్.
నోటి నుండి వచ్చేవి అని అడిగారు. మనకి 18వ వచనంలో నోట నుండి బయటకు వచ్చినవి హృదయం నుండి వచ్చినవి కాబట్టి సపరేట్ గా నోటు నుంచి సపరేట్ గా, హృదయం నుంచి సపరేట్ గా తీసుకోకుండా రెండు ఒకటిగా తీసుకుంటే మనకి ఇంకా క్లారిటీ ఉంటుందని నా ఆలోచన సార్. ఎందుకంటే ఏది మాట్లాడినా అది హృదయం నుంచి వస్తుంది కాబట్టి ప్రభు ఇక్కడ పెద్ద లిస్ట్ ఇచ్చారు. దాని దీన్ని సపరేట్ గా చూడకుండా రెండింటిని ఒకటిగా చూస్తే కూడా బాగుంటుందని నా ఆలోచన.
అవును బ్రదర్, ఆరిజిన్ పాయింట్ హృదయం కాబట్టి, సో నోటి నుంచి వచ్చేటువంటి ప్రతి మాట కూడా హృదయం నుంచి వస్తుంది కాబట్టి అది రెండు ఒకటిగానే దాదాపుగా మనం మాట్లాడే మాటలు హృదయం స్టార్టింగ్ పాయింట్ అనేది తీసుకోవచ్చు. రైట్, పార్టిసిపెంట్స్ కూడా చక్కగా చెప్తా ఉన్నారు, నోటి నుండి హృదయం నుండి వస్తుందని చెప్తా ఉన్నారు. మరి రైట్, మురళీ బాబు చెప్తా ఉన్నారు, పరిసయ్యులు ఉద్దేశించి యేసు గుడ్డివారు గుడ్డివారికి దారి చూపుతూ ఇద్దరు గోతిలో పడతారు. విగ్రహారాధన దేవునికి కాకుండా దెయ్యాలకు సంబంధించింది అని చెప్తా ఉన్నారు. ఎదుటి వారిని దూషించడం నరహత్యతో సమానం కదా? అవును, నోటి నుండి బయటకు వచ్చినది హృదయం నుండి వస్తుందని ఇమ్మాన్యుయల్ చెప్తా ఉన్నారు. రైట్, చాలా చక్కగా పార్టిసిపెంట్స్ కూడా ఇదిగో విడి తిండిపోతూ మద్యపానీయు సుంకరులను పాపను స్నేహితులని యేసైన అంటా ఉన్నారు. వారి యొక్క హృదయ స్థితి అలా ఉంది కాబట్టి శాస్త్రులు పరిఫేలు వారి హృదయం అలా నిండి ఉంది కాబట్టి అలాంటి మాటలు యేసుక్రీస్తు ప్రభువారిని అంటా ఉన్నారు. నోటి నుండి బయటకు వచ్చినది హృదయం నుండి వచ్చిన 18 వచనం చెప్తా ఉందని ఇమ్మాన్యుయల్ బ్రదర్. అపవిత్రతకు మూలము ఎక్కడి నుండి పుడుతుంది? అపవిత్రతకి ఎక్కడ మూలం అంటే మనం డిస్కషన్ చేసినట్టుగా హృదయం నుంచే వస్తుంది కదా, మరి స్టార్టింగ్ హృదయమే కదా. రైట్, బూతులు బూత్ మాటలు చెడ్డ పదజాలాలు ఆ వ్యక్తి పరిశుద్ధతను పాడు చేస్తాయి అని దీవెన దైవ ప్రసాద్ గారు చెప్తా ఉన్నారు. ధర్మశాస్త్రం పాటించాలా వద్దా? ధర్మశాస్త్రం నెరవేర్చబడినదా కదా. ఇప్పుడు మన తల్లిదండ్రులను సన్మానించాలంటే ధర్మశాస్త్రాన్ని పాటించడమే కదా. శామ్యుయెల్ బ్రదర్ అడుగుతా ఉన్నారు, లోతైనటువంటి థియాలజీ ప్రశ్నలు అడుగుతా ఉన్నారు. ఒకసారి ఏం చెప్తారా పార్టిసిపెంట్స్ ఏమన్నా? ధర్మశాస్త్రం పాటించాలా వద్దా అని చెప్తా ఉన్నారు, ఆజ్ఞలను పాటించాలా వద్దా అని చెప్తా ఉన్నారు, ఏమైనా మాట్లాడతారా?
ధర్మశాస్త్రం పాటించాలి బ్రదర్. ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి యేసుక్రీస్తు రాలేదని చెప్పేసి స్పష్టంగా యేసుక్రీస్తు వారు చెబుతున్నారు. ధర్మశాస్త్రాన్ని పాటిస్తూనే యేసుక్రీస్తు వారి బోధనలు అంగీకరిస్తూ వెళ్లాలనేది నా అభిప్రాయం బ్రదర్.
ఓకే బ్రదర్, టైం అయిపోయింది కాబట్టి నేను కంక్లూడ్ చేస్తూ మనం ముందున్నటువంటి అంశాలు ఇంకా మరి సజీవ వాహినిలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన అంశాలు చూడాలి, కాంటెక్స్ట్ చూడాలి, ఎన్ని భాగాలు ఉన్నాయి చూసుకోవాలి, తర్వాత అన్నమయింపులోకి వెళ్ళాలి. కాబట్టి ఇక్కడ నేను కంక్లూడ్ చేస్తా ఉన్నాను. ధర్మశాస్త్రము ప్రాముఖ్యంగా అంత ఇన్నే ఇట్లాగే ఉంటుందని నేను చెప్పలేను, కానీ ఒకటి ఏమంటారు, రెండు రకాలుగా మనం ధర్మశాస్త్రాన్ని డివైడ్ చేసుకోవచ్చు. ఒకటి మోరల్ లాస్, రెండు సెరమోనియల్ లాస్. సెరమోనియల్ లాస్ అంటే మరి ప్రత్యక్షపు గుడారం, దాని యొక్క నిర్మాణము, కొలతలు, దాన్ని ఎలా మెయింటైన్ చేయాలి, దానిలో నుండి యాజకులు ఎలా ప్రవర్తించాలి, ఏం చేయాలి ఏం చేయకూడదు, ఇవన్నీ కూడా సెరమోనియల్ లాస్ అని ఉంటుంది. అలాగే మోరల్ వాల్యూస్, నైతిక నియమాలు, ఆజ్ఞలు అవన్నీ ఉంటాయి. సో ఈ రెండు మాత్రమే నేను చెప్పలేను, ఇంకా చాలా ఉంటాయి. కాబట్టి ప్రధానంగా ఈ విభజన మనం చేసుకోవచ్చు. ఏదైతే సెరమోనియల్ లా ఉందో మరి ప్రత్యక్ష గుడారం అంతా కూడా యేసుక్రీస్తు ప్రభు వారికి ముంగుర్తుగా ఉన్నది. అవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు వారిలో అవన్నీ కూడా ఏమంటారు కంప్లీట్ అయిపోయినాయి. కాబట్టి సెరమోనియల్ లాస్ మనం పాటించాల్సిన అవసరం ఉండదు, కానీ మోరల్ లాస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సారాంశం పదాజ్ఞలు, మోరల్ లాస్ అన్నిటి యొక్క సారాంశం పదాజ్ఞలు, వాటిని మాత్రం మనము ఇప్పటికీ పాటించాలి అనేటువంటిది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. అందులో ప్రధానమైనటువంటిది మొదటి 4 ఆజ్ఞలేమో దేవుణ్ణి ఎలా ప్రేమించాలి, ఎలా ఆరాధించాలి ఉంటుంది. మిగతా 6 మరి ఆజ్ఞలేమో మనుషులతో సంబంధాలు ఎలా ఉండాలి అనేటువంటిది. అందులో మొట్టమొదటిది తల్లిదండ్రులను సన్మానించాలి అనేటువంటిది తప్పకుండా ఎప్పటికీ మనము ఈ ఆజ్ఞలను పాటించాలి అనేటువంటిది నా అభిప్రాయమై ఉన్నది. రైట్, ముందుకు వెళ్దాం, మనకి సమయం అయిపోతా ఉన్నది కాబట్టి. ధర్మశాస్త్రం అంతా కూడా 2 ఆజ్ఞలో రాయబడింది, సిస్టర్ గారు చెప్తా ఉన్నారు, లిల్లీ రోజు గారు. ప్రభు బోధలు ధర్మశాస్త్ర అంశాలు మిలినమై ఉన్నాయి అని దీవెన దైవ ప్రసాద్ గారు చెప్తున్నారు. మరి నా ప్రజలు నోటితో నన్ను ఆరాధన చేస్తూ ఉన్నారు అని దేవుడు అన్నాడు కదా సైమన్ నాయుడు అని చెప్తా ఉన్నారు. రైట్, చాలా చక్కగా మీరు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఒకసారి మనం మర్చిపోయినటువంటి అంశాలు, సజీవ వాహిని నుంచి ఉన్నటువంటి మనం ఏదన్నా మిగిలిపోయిన అంశాలు ఉంటే ఒకసారి మనం చూసుకుందాం. రైట్, ఈ రోజు ఉన్నటువంటి అంశాల్లో పెద్దల యొక్క సాంప్రదాయాలు అనేటువంటిది మోషే ధర్మశాస్త్రానికి యూదా మత పండితులు ఇచ్చుకున్నటువంటి వివరణ, అనుదిన జీవితాలను శాసించేటువంటి నియమావళి, ఇవి ఒక తరం నుంచి మరో తరానికి సంక్రమిస్తూ వచ్చాయి. అనుదిన జీవితంలో సాధారణంగా చేసే కార్యకలాపాల మూలంగా మనుషులు చేత సంబంధంగా అశుద్ధమవుతాయని, మనుషులు మత సంబంధంగా అశుద్ధమవుతారని, ఈ అశుద్ధత వదిలించుకునేందుకు వారు నీటితో కడుక్కోవాలని మత నాయకులు ఎంచారు. సో ఈ ఎలా వచ్చింది అనేటువంటి విషయాలు ఇక్కడ వివరిస్తా ఉన్నారు చక్కగా. శిష్యులు శారీరకంగా మురికిగా ఉన్న విషయం కాదు, కానీ వారు ఆ విషయం గురించి వాళ్ళు పట్టించుకుంటలేదు. కానీ కడుక్కోవడం అనేటువంటి ఒక మత సంబంధమైనటువంటి తంతుగా ఎంచుతా ఉన్నారు అనేటువంటి విషయాన్ని వీళ్ళు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నారు. అట్లాగే మూడో వచనం నుంచి పెద్దల యొక్క సాంప్రదాయాలతో యేసు ప్రభువుకి పనిలేదు, మరి దేవుని ఆజ్ఞలే ఆయనకి యేసుక్రీస్తు ప్రభువారికి ప్రాముఖ్యము. దేవుని స్పష్టమైన ఆజ్ఞల నుంచి తప్పించుకునేందుకు ఆ మత నాయకులు దొడ్డిదారులు కనిపెట్టారు, కానీ తమ సాంప్రదాయాలను మాత్రం అలానే పట్టుకుని మరి వేలాడుతూ ఉన్నారు. ఆ ధర్మశాస్త్రాన్ని దేవుడే ఇచ్చాడని యేసుక్రీస్తు ప్రభువారు బోధిస్తున్న సంగతిని గమనించండి. మోషే ద్వారా ఇచ్చినటువంటి ఆజ్ఞలు దేవుని ఆజ్ఞలు అనేటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అట్లాగే ఐదో వచనం నుంచి వేరే మాటల్లో చెప్పాలంటే దేవుని పేరిట అక్కడ ఆనాటి సమాజం యూదియా సమాజం దేవుని పేరిట దేవుని కోసం అన్నట్టుగా దేవుని ఆజ్ఞలనే భంగం చేస్తున్నారు. సో దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలను చాలా చక్కగా దేవుని కోసం అన్నట్లుగా వాళ్ళు వైలేట్ చేస్తూ ఉన్నారట. ఈరోజు మనం కూడా మరి వాక్యాన్ని మనం పాటించకుండా మరి భక్తి చేస్తా ఉన్నాం అనేటువంటి ఉద్దేశంతో అన్ని మన వల్ల కాదు అనేటువంటి నెపంతో వాక్యాన్ని పక్కన పెట్టి అన్ని మనం పాటించలేము అన్నట్లుగా మనకు నచ్చిన వాక్యాలనే మనకిష్టమైనటువంటి వాక్యాలనే తీసుకుంటున్నాం, మిగతాది మన వల్ల కాదు అన్నట్టుగా పక్కన పెడతా ఉన్నాం. అలా కాకుండా మనం కూడా తప్పకుండా మరి దేవుడు ఇచ్చినటువంటి వాక్యాన్ని అది ఏది ఏమైనప్పటికీ మనం పాటించే వారిగా ఉండాలి. వాక్యమే మనకు ప్రధానం అవ్వాలనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాను. దేవుని మార్గాలు వక్రం చేసే మానవుల భ్రష్ట కపట స్వభావానికి ఇది మరొక ఉదాహరణ అని కూడా చాలా స్ట్రాంగ్ గా మరి సజీవవాహిని వ్యాఖ్యానకర్తలు చెప్తా ఉన్నారు. అట్లాగే ఎనిమిదో వచనం నుంచి చెప్తా ఉన్నటువంటి మాట పదవులతో ఘనపరుస్తా ఉన్నటువంటి దానికి యశగా 13 వచనానికి కోట్ చేస్తూ చెప్తున్న మాట, చాలా ఎక్కువ మంది దేవుని మాటకు లోబడటం కంటే మనుషుల కట్టడలను ఏర్పాటును అనుసరించడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తా ఉన్నారు అని చెప్తున్నారు. అయినా అలాంటి వారు అనేకులు దేవుని పక్షాన ఉన్నట్టు కనిపించడానికి ఇష్టపడతారు. భూమిపై అలాంటి వ్యర్థ ఆరాధన నేడు కుప్పలు తెప్పలుగా ఉంది అని చెప్తా ఉన్నారు. నిజమే, చాలా ఎక్కువగా మరి వాక్యంకి విధేయత చూపించడం కన్నా మరి సంఘాలకి సంఘ నాయకులకి మా అయ్యగారు చెప్పారు అదే ఫైల్ అన్నట్టుగా వారు చెప్పిన వాటికే ప్రాధాన్యత ఇస్తున్నారు తప్ప అది వాక్యానుసారంగా ఉందా లేదా అనేటువంటిది పరిశీలనగా పరిశీలించి దాన్ని పాటించేటువంటి వారు చాలా అరుదుగా మరి ఈనాటి సమాజ సంఘంలో మనం చూస్తా ఉన్నాం. కాబట్టి అట్లా మనం ఉండకూడదు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. అలాగే 11వ వచనం నుంచి కూడా వ్యాఖ్యానకర్తలు సజీవాహిని వారు చెప్తా ఉన్నమాట, నిజమైనటువంటి అపవిత్రం భౌతికం కాదని శరీర సంబంధమైనది కాదని నీతి న్యాయాల విషయమని ఆయన ఉద్దేశం. అది ఆహార పదార్థాలతో స్నానాలతో ముడిపడి లేదు, కానీ హృదయానికి మనసుకు ఆత్మకు సంబంధించి ఉంది. అంతరంగం నిండా కుళ్ళు ఉంచుకొని బయట మడికట్టు స్నానాలు చేసి మత సంబంధంగా శుచిగా ఉండటం వల్ల ప్రయోజనం ఏముంది అని ప్రశ్నిస్తా ఉన్నారు. అంతరంగంలో పరిశుభ్రంగా ఉండవలసిన అవసరం ఉంది అనేటువంటి విషయాల్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నారు. అలాగే 13వ వచనం నుంచి దేవుడు మొక్కలు నాటేవాడు పెరికి వేసేవాడు, మరి గోధుమలు గురుగులు యొక్క ఉపమానంలో మత్తయి సువార్త 13:24-30 వచనాల్లో కోట్ చేస్తా ఉన్నారు. మరి ఎట్లా అయితే మరి కోత కాలం వరకు వేచి ఉంటాడో రాకడ వరకు వేచి ఉంటాడో అట్లాగే యేసుక్రీస్తు ప్రభువారు వేచి ఉండి ఖచ్చితంగా పెరికి వేస్తాడు, నాటేవాడును పెరికి వేసేవాడును అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నారు. దేవుడు తప్ప నాటగలిగిన వారు ఎవరు అనేటువంటి విషయం కూడా కోట్ చేస్తా ఉన్నారు. అలాగే 14వ వచనం నుంచి దారి చూపేవారు గుడ్డివారు అయితే ఏమాత్రం ఆధ్యాత్మిక జ్ఞానం లేకుండా తామేదో జ్ఞాన ప్రకాశాలు కలవారం అన్నట్టు అనుకుంటూ ఇతరులకు మార్గం చూపేందుకు ప్రయత్నించే వారు అనేక మంది ఉన్నారు. అంతేగాక అలాంటి వారిని అనుసరించడం ప్రపంచవ్యాప్తంగా మత కూపాల్లో పడిపోయిన వారు చాలా మంది ఉన్నారు అనేటువంటి విషయాన్ని కోట్ చేస్తా ఉన్నారు. కాబట్టి దయచేసి మనము ఏం పాటిస్తా ఉన్నాం అది వాక్యానుసారమా కాదా అనేటువంటిది ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడం అనేటువంటిది మన ఆత్మీయ జీవితానికి మేలుకరంగా ఉంటుంది. లేకపోతే మనం కూడా వారితో పాటు వెళ్లి గుంటలో పడటానికి అవకాశం ఉంటుంది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాం. అలాగే 19వ వచనంలో సహజంగా మానవ హృదయం ఏమిటో యేసు ఇక్కడ వెల్లడి చేస్తున్నారు. మనిషి అన్న ప్రతివాడు భ్రష్ట స్వభావంతోనే పుడతాడు, దాని సమయం వచ్చినప్పుడు ఇక్కడ ఇచ్చిన జాబితాలో ఏదో ఒక పాపం లేక అనేక పాపాల రూపంలో అది బయటపడుతుంది. ప్రవాహాలే ఇంత మురికివైతే వాటి ఉత్పత్తి స్థానమైన ఊట ఇంకెంత చెడ్డదో, మరి నోటితో మాట్లాడిన మాటలేలా ఉంటే హృదయం ఇంకా చెడ్డ ఎంత చెడ్డగా ఉంటుందో కదా అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నారు. ఇది చాలా చక్కగా ఈ యొక్క వ్యాఖ్యానకర్తలు కూడా సజీవ వాహినిలో వారి యొక్క అంశాలు కూడా తెలియపరుస్తా ఉన్నారు. నెక్స్ట్ ఇక కాంటెక్స్ట్ గురించి మాట్లాడవలసిందిగా పార్టిసిపెంట్ ని స్టడీ టీమ్ వారిని కాంటెక్స్ట్ గురించి చెప్పవలసిందిగా కోరుతున్నాను. సందర్భం ఏంటి పార్టిసిపెంట్స్ మాట్లాడాలని? బ్రదర్ నరేష్ బ్రదర్ చెప్పండి.
సార్ ఇక్కడ సందర్భంగా నేను 15వ అధ్యాయం మొదటి 2 వచనాలు తీసుకుంటాను సార్. యెరూషలేము నుంచి వచ్చిన శాస్త్ర పరిసయ్యులు ఆ శిష్యుల చేతులు కడుక్కకుండా బోధన చేయించున్నారని యేసు ప్రభువును ప్రశ్నిస్తున్నటువంటి సందర్భంగా నేను అనుకుంటున్నాను సార్. వందనాలు సార్.
రైట్, ఆచారాల గురించి ఎందుకు పాటించట్లేదని మరి శిష్యులు చెప్పినప్పుడు దాన్ని మరొకరు చెప్తారా?
భౌతిక విషయాలను కాకుండా అంటే పై రూపాన్ని కాదు గాని దేవుడు అంతరంగాన్ని పరిశీలిస్తున్నాడు అని చెప్పి ఇక్కడ మొత్తంగా మనం తీసుకొచ్చు సార్.
కాంటెక్స్ట్ మరొకరు చెప్పండి.
పెద్దల పారంపర ఆచారాల కంటే కూడా దేవుని ఆజ్ఞలను పాటించడం ఎంత ముఖ్యమో ఈ సందర్భంలో యేసు ప్రభువు వారు చెప్పినట్టుగా సందర్భార్థం చేసుకోవచ్చు.
సాంప్రదాయాల కంటే దేవుని ఆజ్ఞలు ప్రధానమైనది, వాక్యం ప్రధానమైనది అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు అని చెప్తా ఉన్నారు. పైకి మరొకరు చెప్తారా?
సార్ చెప్పండి. ఇక్కడ నుండి నేను మాట్లాడే ప్రతి మాట నా హృదయం నుంచి వస్తుంది అన్న విషయాన్ని గ్రహించి జాగ్రత్త మాట్లాడటానికి
కాంటెక్స్ట్ అడుగుతున్నాం, అప్లికేషన్ కాదు. సందర్భం ఏంటి ఈ సందర్భం మనం చదువుకున్నటువంటి 20 వచనాల యొక్క సందర్భం ఏంటి, అది కాంటెక్స్ట్. మీరు అప్లికేషన్ చెప్తున్నా. రైట్, మరొకరు చెప్తారా?
బ్రదర్ ఒక్క చిన్న మాట బ్రదర్, మనం ఈ కాంటెస్ట్ లోకి వెళ్లే ముందు ఒక్కసారి ఒక విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి బ్రదర్. యేసుక్రీస్తు గారు గిన్నెసరెత్ దేశానికి వెళ్లిన తర్వాత అక్కడ అనేకమైన అద్భుతాలు మహత్కార్యాలు చేయటం ఈ పరిసయ్యులు విని అది వారి ఉనికికి ఎక్కడ ప్రమాదం వస్తుందని చెప్పేసి యేసుక్రీస్తు వారిని ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో వచ్చి యేసుక్రీస్తు గారిని ఇలా ఏదో ఒక మెష అంటే శిష్యులను మెష పెట్టుకుని మాట్లాడినప్పుడు క్రీస్తు వారు వారిని పూర్తిగా తిప్పి కొట్టేస్తూ వారు చేస్తున్నటువంటి ఆచారాలు మొత్తం కూడాను ఇక్కడ వివరించినట్టుగా కాంటెక్స్ట్ అర్థమవుతుంది బ్రదర్.
ఓకే బ్రదర్, రైట్, కాంటెక్స్ట్ మనం అర్థం చేసుకున్నాం. విభాగాలు ఎన్ని భాగాలుగా ఈ అంశాన్ని మనం తీసుకోవచ్చు, ఒకరిద్దరు మాట్లాడితే మనం కన్క్లూజన్ లోకి వెళ్దాం. ఉన్నటువంటి 1 నుంచి 20 వచనాలు ఎన్ని పార్టులుగా విభజించుకోవచ్చు అని మాట్లాడతారా? సమయం అయిపోతుంది, త్వర త్వరగా మీరు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఇమ్మాన్యుయల్ బ్రదర్ ఒక్కటే అంటున్నారు, మిగతా మన మన స్టడీ టీం వారు ఒకరే మాట్లాడతారా?
ఒకటే సార్.
రైట్, ఒకటే అని ఉదయ బ్రదర్ కూడా చెప్తారు, మిగతా వాళ్ళు ఏమి మాట్లాడతారా?
ఒకటే
అనుకుంటున్నాను.
రెండుగా తీసుకొచ్చేది నా ఆలోచన సార్. మొదటిది పెద్దల పారంపర్యము ఆ దేవుని ఆజ్ఞ. రెండవదిగా నోట పడే ఆహారము, అదేవిధంగా నోటి నుంచి అంటే హృదయం నుంచి వచ్చే మాటలు, ఇట్లా రెండు భాగాలు తీసుకుంటే బాగుంటుందని ఆలోచన సార్.
రైట్, ఆజ్ఞలు ఆచారాలు ఒక పార్ట్ గాను, మరి ఏది అపవిత్ర నోట్లో నుంచి బయటకు వెళ్ళేది లోపలికి వెళ్ళేది, మరి ఏది అపవిత్రపరుస్తుంది అనేటువంటిది రెండు అంశాలుగా నేను తీసుకుంటున్నాను అని నరేష్ ప్రజలు చెప్తా ఉన్నారు. రైట్, అప్లికేషన్లోకి వెళ్దాం. అప్లికేషన్ ఒకరైనా ఒకరు నోట్ చేసుకోండి, వీటిని బట్టి ప్రార్థన చేయాలి కాబట్టి. మీ యొక్క అప్లికేషన్ చాలా ప్రాముఖ్యమైనది, ఎంత జ్ఞానం నేర్చుకున్నది కాదు, మన జీవితాలకు ఎంత అప్లై చేసుకున్నది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. దయచేసి మీ అప్లికేషన్ చెప్తారా? అందరూ చెప్పాలి. నరేష్ బ్రదర్.
సార్ నాకు అప్లికేషన్ ఏమంటే, ఈ 15 అధ్యాయం మొదటి నుంచి 20 వచనం మొత్తం ధ్యానించిన తర్వాత నాకు అర్థమైంది, నా దేవుడు నా హృదయాన్నే కోరుకుంటున్నాడు. నేను చాలా విషయాల్లో అంటే బయట భక్తి ఇలా కనబడాలని ఆలోచన, అందరూ మెచ్చుకోవాలని ఆలోచన చాలా వరకు ఉండేది, కానీ ఇప్పుడు నా యొక్క అప్లికేషన్ ఏంటంటే నా హృదయం కరెక్ట్ గా బాగుంటే చాలు, దేవుడు నా హృదయాన్ని కోరుకుంటున్నాడు కాబట్టి నేను చాలా కేర్ఫుల్ గా ఉండాలి. నేను ఏ మాట్లాడిన ఏం బిహేవ్ చేసినా నా హృదయం నుంచే వస్తుంది అనే విషయాన్ని గ్రహించాను. నా హృదయాన్ని కేర్ఫుల్ గా జాగ్రత్తగా దేవుడికి నచ్చినట్టుగా పెట్టుకోవాలనేది నా అప్లికేషన్.
బ్రదర్ స్పూర్తిగా చెప్తే బాగుంటది మీ యొక్క అప్లికేషన్. చక్కగా నరేష్ బ్రదర్ చెప్తా ఉన్నారు. నెక్స్ట్ ప్రియాంక సిస్టర్ గారు, మీ అప్లికేషన్ అమ్మా.
బ్రదర్ గారు, ఇక్కడ మన సాంప్రదాయాలు అంటే మనము ప్రతి ఆదివారం శుక్రవారం అట్లా చర్చికి వెళ్తాం.
మీరు పర్సనల్ గా ఏమి అప్లై చేసుకుంటున్నారు మీ గురించే చెప్పాలి అప్లికేషన్ అంటే.
అలాగే బ్రదర్ గారు, అలా సాంప్రదాయాలతో పాటు ఆజ్ఞలు, ప్రభు మనకి ఏవైతే ఆజ్ఞలు ఇచ్చారో అవి ఆజ్ఞలు అన్ని కూడా పాటించడం అనేది చాలా ముఖ్యము. ఆ యొక్క ఆజ్ఞ కూడా మనం పాటించకపోతే నరకానికి వెళ్తాము అని చెప్పేసి నేను కూడా ఇక్కడ నుంచి ఆజ్ఞలు ఇంపార్టెన్స్ ఇచ్చి ఆజ్ఞల ప్రకారంగా జీవించాలని చెప్పేసి నేను నా జీవితానికి అన్వయించుకుంటున్నాను బ్రదర్ గారు.
రైట్, ఇస్తాక్ బ్రదర్ త్వర త్వరగా చెప్తున్నాను, సమయం చాలా అయిపోయింది.
బ్రదర్ ప్రైజ్ లాడ్ బ్రదర్. ఏమేమైతే ఆచారాలు ఉన్నాయో ఆ ఆచారాలన్నింటిని ఒకసారి పరిశీలించి అవి దేవుని వాక్యం కంటే దేవుని వాక్యాన్ని క్రాస్ చేస్తున్నట్టయితే వాటిని ఆపివేయడానికి నేను సిద్ధపడతాను బ్రదర్.
ఓకే బ్రదర్. పార్టిసిపెంట్స్ కూడా మీ యొక్క అప్లికేషన్ చక్కగా మీరు చాట్ బాక్స్ లో పంపించండి. క్రాంతి బ్రదర్. ఎస్టే సిస్టర్ గారు.
బ్రదర్ ప్రైజ్ లాడ్ బ్రదర్. దేవుడు పై రూపాన్ని కాదు గాని అంతరంగాన్ని పరిశీలించి దేవుడు గనక హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలని చెప్పి అప్లికేట్ చేసుకుంటున్నాను బ్రదర్.
క్రాంతి బ్రదర్.
నా ప్రైజ్ లాట్ అన్న. హృదయం నుంచి వచ్చినవే మనిషిని అపవిత్రపరుస్తాయి గనక హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని నేను అనుకుంటున్నాను. నా హృదయాన్ని ప్రైజ్ లాట్
కాపాడాలి కాదు, అప్లికేషన్ ఏంటి? ఒకవేళ ఇప్పటివరకు అలా ఉంది,
నేను నా హృదయాన్ని జాగ్రత్తగా అపవిత్రపరచుకోకుండా చూసుకోవాలని నేను నేర్చుకున్నాన్న, అట్లా నడవటానికి ప్రయత్నం చేస్తాను. ప్రైజ్ లెటర్.
ఓకే బ్రదర్. మాస్టర్ గారు.
హృదయ శుద్ధి కలిగి ఉండాలని కోరుకుంటున్నా బ్రదర్ నేను.
మరేమో సిస్టర్ గారు.
సాంప్రదాయాలు కాకుండా దేవుని వాక్యానుసారంగా నడుచుకోవాలని కోరుకుంటున్నాను బ్రదర్.
హృదయ బ్రదర్.
నేను మాట్లాడే ప్రతి మాట హృదయంలో నుంచి వస్తుంది కనుక మాట్లాడేది చాలా జాగ్రత్తగా మాట్లాడాలని అన్వయించుకుంటున్నాను సార్.
అంటే అప్లికేషన్ అంటే ఇంత ముందు ఇలా ఉండేవాడిని ఇప్పుడు ఇలా మార్చుకుంటున్నాను అది చెప్తే బాగుంటుంది. అది అప్లికేషన్ అర్థవంతంగా ఉంటుందని నేను అనుకుంటా ఉన్నాను. రైట్, మైకేల్ బ్రదర్.
సార్, నేను దేవుణ్ణి వ్యర్థంగా ఆరాధించకుండా చేసే ప్రతి దేవుని వాక్యానుసారం ఉందో లేదో జాగ్రత్తగా ఉండాలని నేను అప్లికేషన్ చేసుకున్నాను.
ఆచారాల కంటే ఎక్కువ ఇంపార్టెన్స్ వాక్యానికి ఇస్తూ వాక్యానుసారంగా నడవాలి, జీవించాలి అనుకుంటున్నాను కదా. ప్రైజ్ లాడండి.
అప్లికేషన్ చెప్పారు. ఎవరైనా ఒకరు స్టడీ టీం నుంచి ఒకరు ఈ యొక్క అప్లికేషన్స్ గురించి స్టడీ అంతటిని బట్టి ప్రార్థించవలసిందిగా మనం చేస్తా ఉన్నాం.
సార్ అందరూ సార్.
నరేష్ ప్రధాన సమయం.
థ్యాంక్ యూ సార్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు అయినా. తర్వాత గత 2 జన్మలు ప్రభా మనం మీరు జ్ఞాపకం చేస్తున్నారు ఈ బైబిల్ స్టడీలో. మత్తయి సువార్త 15 అధ్యాయం మొదటి నుంచి 20 వచనాలు చాలా విషయాలు ప్రభా మేము ఒకరికొకరు తండ్రినైనా డిస్కషన్ చేసుకోవడానికి లోతైన సత్యాలను ప్రభా తండ్రి మేము తెలుసుకోవడానికి మీరు కృప చూపించారు. దాన్ని బట్టి మీరు ఎంతగానో స్థుతిస్తున్నాం. ప్రాముఖ్యంగా తండ్రి మేము తీసుకున్న అప్లికేషన్స్ ప్రభా దేవా మీరు సఫలపరచండి. దేవా ఏదో పైకి ప్రభా మేము వాక్యాన్ని ధ్యానించి వదిలిపెట్టడానికి వీలు లేదు. దేవా యోగ్యమైన మంచి మనసుతో ప్రభా మేము అంగీకరించి దేవా మేము ఫలించే అనుభవంలోకి నడిపించమని ప్రార్థిస్తున్నాం. అవునైనా దేవా, ఇదిగో తండ్రి మా హృదయాన్ని, నా యొక్క హృదయాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో మీరు చాలా స్పష్టంగా మీరు మాట్లాడారు. దేవ పెదవులతో కోరే ఆరాధన మీరు ఎంత మాత్రం మీరు కోరట్లేదు, కానీ హృదయం నుంచి వచ్చే మా హృదయాన్ని మీరు అడుగుతున్నారు కనుక నాకు హృదయాన్ని మీకు సమర్పించుకుని అనుగులకి నడిపించమని వేడుకుంటున్నాం. సాంప్రదాయాలకు ప్రభా ఇంపార్టెన్స్ ఇచ్చేవారిగా మేము ఉంటున్నామేమో దేవ. ఆ పండగ క్రైస్తవత్వాన్ని, నామకార్థ క్రైస్తవత్వాన్ని వాళ్ళు తీసివేసి దేవ మీకు ఆజ్ఞలకు లోబడే ఆ గొప్ప అనుభవాన్ని మాకు నేర్పమని వేడుకుంటున్నాం ప్రభా. ఆచారాలను ప్రభా తండ్రి నిరర్ధకం చేసే ప్రభా ఇదిగోండి ఆచారాలు అనేక మంది ప్రభా ఈ రోజు క్రైస్తవులు మేము చూస్తున్నాం. మీ యొక్క వాక్యాన్ని ప్రభా ఒకళ్ళ నిరర్ధకం చేసే ఆచారాలు మాలో ఏమైనా ఉన్నట్లయితే వాటిని కూడా విడిచిపెట్టాలన్న అప్లికేషన్స్ ప్రభా మాలో మీరు స్థిరపరచమని వేడుకుంటున్నాం. అవునైనా తండ్రి మీరు పైరు పని చూసే దేవుడవు కాదు, మా హృదయ ఆంతరంగంలో మీరు ఎరిగిన దేవుడవు, మా హృదయాన్ని చూసే దేవుడు కనుక దేవ మాలో ఆ పై వేషాలను ఆ వేషధారణ భక్తిని తొలగించమని వేడుకుంటున్నాం. మా హృదయాన్ని కాపాడుకోవాలి, హృదయాన్ని ప్రభ అపవిత్రపరిచేవి ఏమున్నా కూడా ప్రభ వాటిని విడిచిపెట్టి అనుగులకు నడిపించమని వేడుకుంటున్నాం. మా హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. అవును ప్రభ దేవ మా హృదయాన్ని కడగలిగిన దేవుడు మీరు మాత్రం ఉన్నారు కనుక హృదయ సిద్ధిని కూడా మాకు అందరికీ దయచేయమని వేడుకుంటున్నాం. సాంప్రదాయాలకు కాకుండా మీ యొక్క వాక్యానికే ప్రభ మేము ప్రాముఖ్యత ఇచ్చేవారముగా దేవ మమ్మల్ని నడిపించమని వేడుకుంటూ అదేవిధంగా తండ్రి వ్యర్థమైన ఆరాధన మాలో ఎంత మాత్రం ఉండకూడదు, నిజమైన ఆరాధన ప్రభ మేము చేయాలి, మిమ్మల్ని మహిమపరచాలి. దేవ మేము తీసుకున్న ప్రతి అప్లికేషన్స్ కూడా మన మా అందరి హృదయాల్లో ప్రభ ప్రతి ఒక్కరి హృదయాల ప్రభ మేము ఫలింపచేయమని వాక్యానుసారమైన జీవితాన్ని వాక్యానికి మేము ప్రాముఖ్యత ఇచ్చే అనుభవం నడిపించమని ప్రభ యొక్క ప్రార్థన మీరు అంగీకరించినందుకు మిమ్మల్ని స్తుతిస్తూ మహిమపరుస్తూ ఏసయ్య నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. అమీన్. ఉన్నారు సార్.